ಶ್ರೀಶೈಲೇಶ ದಯಾಪಾತ್ರಂ ಧೀಭಕ್ತಿಯಾದಿಗುಣಾರ್ಣವಂ ಯತೀಂದ್ರಪ್ರವಣಂ ವಂದೇ ರಮ್ಯಜಾಮಾತರಂ ಮುನಿಂ ಲಕ್ಷ್ಮೀನಾಥಸಮಾರಂಭಾಂ ನಾಥಯಾಮುನಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ ಯೋ ನಿತ್ಯಮಚ್ಯುತಪದಾಂಬುಜಯುಗ್ಮರುಕ್ಮವ್ಯಾಮೋಹತಸ್ತದಿತರಾಣಿ ತೃಣಾಯಮೇನೇ ಅಸ್ಮದ್ಗುರೋರ್ಭಗವತೋಶ್ಚ ದಯೈಕಸಿಂಧೋಃ ರಾಮಾನುಜಸ್ಯ ಚರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ. ಮಾತಾಪಿತಾ ಯುವತಯಸ್ತನಯಾ ವಿಭೂತಿಸರ್ವಂ ಯದೇವ ನಿಯಮೇನ ಮದನ್ವಯಾನಾಂ ಆದ್ಯಸ್ಯ ನಃ ಕುಲಪತೇರ್ವಕುಳಾಭಿರಾಮಂ ಶ್ರೀಮತ್ತದಂಘ್ರಿಯುಗಳಂ ಪ್ರಣಮಾಮಿ ಮೂರ್ಧನ. ಭೂತಂ ಸರಶ್ಚ ಮಹದಾಹ್ವಯ ಭಟ್ಟನಾಥ ಶ್ರೀಭಕ್ತಿಸಾರ ಕುಲಶೇಖರ ಯೋಗಿವಾಹಾನ್ ಭಕ್ತಾಂಘ್ರಿರೇಣು ಪರಕಾಲಯತೀಂದ್ರಮಿಶ್ರಾನ್ ಶ್ರೀಮತ್ಪರಾಂಕುಶಮುನಿಂ ಪ್ರಣತೋಸ್ಮಿ ನಿತ್ಯಂ. ಶುದ್ಧಲಕ್ಷ್ಮೀರ್ಮೋಕ್ಷಲಕ್ಷ್ಮೀರ್ಜಯಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀರ್ವರಲಕ್ಷ್ಮೀಶ್ಚ ಪ್ರಸನ್ನ ಮಮ ಸರ್ವದಾ. ಕನ್ಯಾಭರಣಿ ಸಂಜಾತಂ ವಾಧೂಲಕುಲಭೂಷಣಂ ಶ್ರೀರಂಗಾರ್ಯ ಗುರೋಃ ಪುತ್ರಂ ಷಡಗೋಪಮಹಂ ಭಜೇ. ಅಸ್ಮತ್ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಭಗವತ್ ಬಂಧುರರ, ಅಮ್ಮವಾರಿ ವೈಭವಾನ್ನಿ ಮನಂ ಪ್ರಾರಂಭಿಸಿನಪ್ಪುಡು అమ్మవారికి ఒక నామం చెప్పాం, ఒక పేరు పురుషకారము అని. కానీ మనం తక్కిన మూడు రోజుల్లోనూ దాన్ని వివరించుకోలేదు. అమ్మవారి ఉత్పత్తి, అలాగే నరసింహావతారంలో, వామనావతారంలో, కృష్ణావతారంలో అమ్మ ఎలా వెనుక ఉండి కార్యక్రమాలను పరమాత్మ చేత జరిపిస్తూ ఉన్నది, రామావతారంలో రామాయణ గాథలో ప్రతి అంశంలోనూ తాను ఎలా వెనక ఉండి కథను, పరమాత్మ సంకల్పాన్ని ఎలా పూర్తి చేస్తున్నది అనే అంశాలను మనం అనుసంధానం చేసుకున్నాం. కానీ ఆమెకు మనం మొదలు చెప్పినటువంటి పురుషకార శబ్దాన్ని వ్యాఖ్యానపూర్వకంగా అనుసంధానం చేసుకోలేదు. అర్థం కూడా చెప్పుకున్నాం, పురుషం కరోతీతి పురుషకార అని, పురుషుణ్ణి చేసేది అని. పురుషుడు అంటే పురు సనోతి, పరిపూర్ణంగా ఇచ్చేవాడు. పరిపూర్ణము అంటే ఏమిటి? దేనిని పొందిన తరువాత మళ్ళీ ఇంకొకటి కావాలనే కోరిక ఉండదో దాన్ని పూర్ణము అంటారు. పూర్ణమిదం, పూర్ణమద, పూర్ణాత్, మనం మంత్రం చెప్పుకుంటాం కదా, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. దేన్ని పొందిన తర్వాత మరొకటి కావాలనేటువంటి కోరిక మనలో కలగదో, ఇంతకంటే ఎక్కువగా మనం పొందవలసింది మరేదీ లేదు అనే ఒక భావన కలుగుతుందో దాన్ని పూర్ణము అంటారు. అది ప్రకృతిలో ఉన్నంత వరకు మనకి ఏదీ పూర్ణం కాదు, ఇక్కడ అన్నీ అపూర్ణాలే. ఎంత పొందినా, ఎంతగా పొందినా, ఎంతమంది పొందినా మళ్ళీ ఇంకేదో కొరత ఉంది, మరేదో కావాలి, మరోదే కావాలి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నంత వరకు తృప్తి అనేది కలుగదు. ఎప్పుడు శరీరానికి ప్రకృతి సంబంధం పోతుందో ఇంకా కావలసిందేం లేదు. శరీరం ఉంటే కదా శబ్ద స్పర్శ రూప రస గంధములు కావాలి, శరీరం ఉంటే కదా ఇంద్రియములు కావాలి, శరీరం ఉంటే కదా ఇంద్రియాలకు విషయముల యొక్క భోగం కావాలి. అది ఏ శరీరం? ప్రాకృతిక శరీరం, పాంచభౌతిక శరీరం. పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో ఏర్పడిన ఈ శరీరం ఉన్నంత వరకు తృప్తి అనేది లేదు, చాలు అనేది లేదు. ఎంత ఇచ్చినా మరికొంత కావాలి, మరికొంత కావాలి, మరికొంత కావాలి, ఇంకా ఏదో కావాలి. ఇంతకు ఏం కావాలి తెలియదు, ఏదో కావాలి. ప్రధానమైన లోపం ఎక్కడుంది? ఉన్నది చాలదు అన్నది కొత్తదాన్ని కోరటానికి కారణం. ఉన్నది చాలు, సమస్య లేదు. మనకు ఉన్న దాంట్లో మనం సిద్ధి పొందితే, తృప్తి పొందితే కావలసింది లేదు. మనకు భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు ప్రపంచయాత్ర మొత్తం దిగ్దేశ దండయాత్ర అంటాం, అన్ని దేశాలు తిరిగాడు మహానుభావుడు. ఒక అరణ్యానికి వెళ్ళాడు, అలా వెళుతున్నాడు, పెద్ద పర్వతం ఉంది, అది ఎక్కాడు. ఆ పర్వతం పైన ఒక అవధూత అంటే ఒక యోగి అలా హాయిగా పడుకొని ఉన్నాడు, ప్రశాంతంగా పడుకున్నాడు. వెళ్ళి నమస్కారం చేశాడు, నాయన వర్ధిల్లు, స్వామి మాకు చిన్న సందేహం, మీరు బాగా దృఢంగా ఉన్నారు, బాగా ఉండాలంటే మరి బాగా అనుభవించాలి కదా, భోగాలు బాగుండాలి, భోగం కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే పని చేయాలి కదా, పని చేస్తే డబ్బు, డబ్బు ఉంటే భోగం, భోగం ఉంటే పుష్టి అని మాకు తెలుసు. మరి మీ దగ్గర పని లేదు, డబ్బు లేదు, భోగము లేదు, పుష్టి ఎలా వచ్చింది? అయ్యా చెప్తారా ఏమనుకోకుండా, తప్పకుండా నాయన, నీ మాట నిజమే, లోకమంతా అలాగే భావిస్తుంది. పుష్టికి కావలసింది అనుభవం కాదు, తృప్తి. ఎవరి మనస్సులో తృప్తి ఉందో వాడు పుష్టిగా ఉంటాడు. మన శరీరాన్ని శుష్కింపచేసేది ఆశ, అనుకున్న దాన్ని పొందలేకపోతేమీ అనే దిగులుంటే ఎంత తిన్నావాడు పుష్టి పొందడు. తినటం కాదు, తినేది కొద్దిగా తిన్నా తృప్తి పొందాలి. నాకు ఇది చాలు. మనం భోజనం చెయ్యటంలో కూడా ఎంత అద్భుతంగా చెప్పారు మహానుభావులంటే, సంతోషంతో తినాలి, కోరుతున్నట్టుగా భావించుకొని తినాలి, అన్నాన్ని పొగడుతూ తినాలి, అన్నం పెట్టేవారిని ప్రశంసిస్తూ తినాలి, తృప్తిగా తినాలి, ఏడుస్తూ తిట్టుకుంటూ శపిస్తూ బాధపడుతూ పరనింద చేస్తూ పరద్రోహాలోచన చేస్తూ భోజనం చేయొద్దు. ఇంకా చాలా నియమాలు ఉన్నాయి, తలసా చెప్పుకున్నాం మనం. మరొకటి, చేసే భోజనం కూర్చొనే చెయ్యాలి, నిలబడి భోజనం చెయ్యకూడదు. తిష్టన్ చెప్పాను తలసాదు, తిష్టన్ చరంతి మహిషాహ, నిలబడి దున్నపోతులు తింటాయి అన్నాడు వ్యాసుడు. మనం కూడా అదే పేరు పెట్టాం దానికి, బఫే అన్నాం. ఒక లో అనండి చెప్పు, బఫే లో సరిపోతుంది, ఏం బాధలేదు. మనకు తెలుసు అదేమిటో, తెలుసు మనకు, అందుకే ఆ పేరు పెట్టాం. సరే ఏమైనా కానివ్వండి, ఇది భోజన విధానం. అయినప్పుడు బాగా తింటే పుష్టి కాదురా, తృప్తి ఉంటే పుష్టి. అయ్యా సరే మీ మాటే, సంతోషం. మీకెలా తృప్తి ఉంది మరి? ఇక్కడున్నారు, ఏమీ లేవు. ఇక్కడ ఉండి కూడా ఇంత ఆనందంగా ఉన్నారంటే మీకు అలాంటి ఇలాంటి గొప్ప విద్యను నేర్పిన వారెవరు? అంటే నాకు 31 మంది గురువులు ఉన్నారా, అందరూ నీకొద్దు కానీ ఒక ఇద్దరిని చెప్తాను. మధుకార మహాసర్పవు మాన్యవు మమ గురువుత్తమవు. ఒక గురువు మధుకార అంటే తేనెటీగ, ఇంకో గురువు మహాసర్పం, ఏమంటాం కొండ చిలువ. కొండ చిలువ ఒక గురువు, తేనెటీగ ఒక గురువు. మనకేమర్థమైంది? నన్న విను, తేనెటీగ రకరకాల వృక్షాల నుంచి మకరందాన్ని తీసుకొని ఒకచోట చేరుస్తుంది. తీసుకుంటున్నప్పుడు ఏ రుచికి ఆ రుచి వేరే. ఒకటిగా కలిసినప్పుడు ఒకే రుచి, అతి మధురం, దాన్నే మనం తేనె అంట. ఆ తేనెను చాలా జాగ్రత్తగా కూడబెడుతుంది, భద్రంగా దాస్తుంది. ఎవరైనా అపహరించడానికి వస్తే వారిని కుట్టి కుట్టి తరిమి కొడుతుంది. ఆ వచ్చిన వాడు కా తెలివిగలవాడైతే ఏ మంట పెట్టో ఏ గొంగడి కప్పుకొనో వచ్చి తీసుకొని పోతే మౌనంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఇంకో తేనె తెట్టే. నీవు ఎంత కష్టపడి సంపాదించినా నీవు సంపాదించింది నీకు దక్కేది కాదు. నీవు తెలివిగా సంపాదిస్తే నీకంటే తెలివి ఉన్నవాడు వాడు దోచుకుంటాడు. ఎవరూ దోచుకోరు. ఎవరైనా తాను సంపాదించిన దాన్ని మొత్తం తానొక్కడే తినగలడా? లేదే. శాస్త్రం దానం భోగ నాశ తిశ్రోగదయే భవంతి విత్తస్య. ధనానికి మూడే మార్గాలు, మూడే గతులు. ధనం బాగా సంపాదించాం, ఎలా ఖర్చు పెట్టాలి? మొదటిది దానం, రెండవది భోగం. అనుభవించు, నీకున్న దాంట్లో కొంత ఇవ్వు, కొంత నీవు అనుభవించు. నేను ఈ రెండు చెయ్యను, మూడో పని అదే చేస్తుంది. ఏంటిది? నశించిపోతుంది. దాన్ని అపహరించేవారు చాలామంది ఉంటారు. వాడి దగ్గర డబ్బు ఉంది, ఒకడికి ఇవ్వడు, తాను తినడు. అలాంటిది వాడి దగ్గర ఎందుకు మనం తీసుకుందాం? మనకు పంటను అపహరించడానికి ఒక ఆరు మాగులున్నాయంటారు. పరమాత్మ మనకు సృష్టించాడు. వ్యవసాయం చేయాలంటే వర్షం పడాలి కదా. వర్షం పడలేదు, ఏమైంది? సగం పోయింది. సరి, వర్షం మొదలైంది, అతివృష్టి కురిసింది, మొత్తం పంట కొట్టుకపోయింది. అతివృష్టి, అనావృష్టి, ఈ రెండూ లేవండి, అన్నీ సమానంగా ఉన్నాయి. పంట చేతికి సమయానికి దానేమంట, మిడతల దండు లేదా చిలుకల దండు కాదు, ఎలుకల దండు. ఏమవుతుంది పంట? ఇది ఏమీ లేదు, సక్రమంగా పండింది, బాగా పండింది, ఇంటికి తెచ్చుకుంటున్నావు, ట్యాక్సీతే రాజుగారి దండు. ఇవన్నీ పోగా కదా నీకు మిగిలేది, నీకెంత మిగులుతుంది? ఆ మిగిలిన దాంట్లో కొంత దానం చెయ్యి, కొంత నీవు అనుభవించు. అప్పుడు నీ సంపద సార్థకమవుతుంది. తీరటిగా నాకు ఆ విద్య చెప్పిందయ్యా. ఎంత సంపాదించుకున్నా నీకు రాదు, ఎవరో కావాలని తీసుకొని పోతారు, అది నీది కాదు. భగవంతుడు ఏది నీకు ఇచ్చాడో అదే నీది. ఎన్ని కోట్లున్నా నీవు అనుభవించేది, ఒక శాస్త్రం ఉంది కదా మనకు, మేనిమి బంగారు మింగబోడు, లక్షాధికారి అయిన లవణమన్నమే కానీ మేనిమి బంగారు మింగబోడు. కోటీశ్వరుడు కావచ్చు, ఏం తింటాడు? కోటీశ్వరుడు కదా అని ఉప్పు లేకుండా అన్నం పెట్టండి, చీ ఏమన్నా అంటాడు. అయ్యో కోట్లు ఉన్నాయి, 2 కోట్లు కలుపుకొని తిను కూరగాయలు. 2 కోట్లు ఉప్పుగా ఉండవే, 2 కోట్లు కారంగా ఉండవే. మరి తినాలంటే ఉప్పు కావాలి, కారం కావాలి, పులుపు కావాలి, తీపి కావాలి, ఇన్ని షడ్ రుసులు కావాలి. మరి దానికి ఇంత వస్తుంది ఎందుకు? ఇంకో గురువు కొండ చిలువ. ఈ మహానుభావుడు ఏం చేస్తాడు? ఉన్న చోటనే ఉంటాడు, కదలడు వాడు, అక్కడే ఉంటాడు. తాను ఉన్న చోటికి ఏది వస్తే దాన్ని తింటాడు. ఒకరోజు 4 ఏనుగులు వచ్చాయి, తినేస్తాడు. 4 రోజులు ఇంక కూడా రాలేదు, అక్కడే ఉంటాడు. నాకు కావలసింది రాలేదు అని కావలసిన దానికోసం తాను వెళ్ళడు. ఈరోజు చాలా వచ్చాయని అధికంగా తీసుకోడు. ఎప్పుడు ఏది మన దాన్ని తీసుకుంటాడు. అంటే ఎదురుచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీత విమత్సర. భగవంతుడు మనకు ఎప్పుడు దేన్ని అందించాడో దానితో తృప్తి పొందమని కొండ చిలువ చెప్పినది. తృప్తి పొందకుండా నువ్వెంత సంపాదించినా అది నీకు దక్కేది కాదు. నీకంటే బుద్ధిమంతుడో నీకంటే బలవంతుడో దాన్ని అపహరించకపోతాడు. సంపాదించడం ఎందుకు, ఎవరికో పెట్టడం ఎందుకు, నాకెందుకు ఈ అవస్థ, ఉన్నదాంతో తృప్తి పొందుతాను అని ఉంటున్నానయ్యా నాయన, అందుకే నేను బాగా పుష్టిగా ఉన్నాను. ఏమర్థమైంది? భగవంతుడిచ్చిన దానితో తృప్తి పొందాలి. తృప్తి లేదు, కోటీశ్వరులు కోటీశ్వరులు తమ శయ్యామందిరంలో ఎంత గొప్ప సౌకర్యాలు చేసుకున్నా, ఎన్ని భోగాలు ఏర్పరచుకున్నా నిద్రపోలేడు. అదే బీదవాడు ఆరు బయట కటిక నేల మీద పడుకొని గురువు కొడుతుంటాడు, వాడికి వచ్చేది లేదు పోయేది లేదు. వాడిని ఎవడేమన్నాడు, వీడికి ఎన్ని బాధలు, ఎక్కడి నుంచి వస్తారో, ఎవరు వస్తారో, ఏమడుగుతారో, ఏం తీసుకుంటారో, ఈ బాధలు ఎందుకు, తృప్తి పొందు. అలాంటి తృప్తి శరీర సంబంధం లేకుంటే ఉంటుంది, అంటే పరమాత్మతో చేరినప్పుడే ఉంటుంది, దాన్నే మోక్షం అంటాం. ఎవరు మోక్షాన్ని ఇస్తారో అతన్ని పురుషుడు అంటారు. మోక్షము ఇచ్చేదాన్ని, పూర్ణము ఇచ్చేదాన్ని పురుషుడు. పూర్ణం అంటే మోక్షం, మోక్షాన్ని ఇచ్చేవాడు పురుషుడు. పరమాత్మను మోక్షాన్ని ఇచ్చేలా అమ్మ చేస్తుందట. ఎందుకు ఆయన ఇవ్వడా? ఒక చక్కని శ్లోకం చెప్తాడు ఒక మహానుభావుడు, ఒక మంచి స్తోత్రం ఉంది, శ్రీగుణ రత్నకోశము అని ఒక 61 శ్లోకాలు ఉన్నాయి అందులో. ఆ ఒక్క స్తోత్రం అన్ని శ్లోకాలు మనం ఆనందంగా తృప్తిగా చెప్పుకుందాం అనుకుంటే 1 సంవత్సరం మాత్రం పడుతుంది, అది మినిమం. అలా చెప్పాం కూడా, ఇక్కడి వాళ్ళకి కాదు అమెరికా వాళ్ళకి చెప్పాం, 18 నెలలు ఆ ఒక్క స్తోత్రం, రోజు ఉదయం 1.5 గంటలు శ్రద్ధ ఉంటే చాలు. అందులోని 1-2 శ్లోకాలను అమ్మవారి వైభవం కాబట్టి అమ్మ ఎలా ఎలా వ్యవహరిస్తుంది, పరమాత్మతోటి ఎలా తాను మాట్లాడుతుంది, ఎలా మనపక్షం వహిస్తుంది, మనము చేసే తప్పులను తప్పులు కావు అవును అనే విషయాన్ని పరమాత్మ ఆలోచించకుండా ఎలా చేస్తుంది స్వామికి. పితేవ త్వత్ప్రేయాన్ జనని పరిపూర్ణాగసి జనే హితశ్రోతో వృత్యా భవతి చ కదాచిత్ కలుషధి. ఇది సగం శ్లోకం. అమ్మా, నీ ప్రియుడు అలాగే మాట్లాడతారు భక్తుడు. మాకు తండ్రి కాబట్టి తండ్రి ఏం కోరుతాడు, పిల్లవాడు వృద్ధిలోకి రావాలి, బుద్ధిమంతుడు కావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, 10 మందిలో నిందాపాత్రుడు కాకూడదు అని కదా. అలాంటి పుత్రుడు తప్పు చేస్తే తండ్రి మందలిస్తాడు, హెచ్చరిస్తాడు, దండిస్తాడు, కోపిస్తాడు, ఇవేవో చేస్తాడు. దానికి కారణం పిల్లవాడి మీద శత్రుత్వం కాదు, వాడు బాగుండాలని. బాగుండాలనే అయినా హితం కోరేవాడు కాబట్టి హితశ్రోతో వృత్యా హితమును కలిగించాలనేటువంటి ప్రవృత్తితోటి భవతి చ కదాచిత్ కలుషది. చాలా 100,000,000,000,000,000,000 జన్మలు సంసారంలో పడి తిరిగి అలిసి అన్ని చెడ చేయకూడని పనులు చేసి తినకూడని వాటిని తిని అనకూడని వాటిని అని వినకూడని వాటిని విని బాధలు పడి 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 పరమాత్మ కటాక్షం వస్తే జ్ఞానోదయమై వెళతాం, స్వామి క్షమించండి, నేను నీ దాసుణ్ణి, తప్పు చేశాను, నా తప్పులు మన్నించి దగ్గరికి చేసుకోండి అని వెళితే స్వామి ఏం చేస్తాడు, భవతి చ కదాచిత్ కలుషధి, ఒక్కసారి గుడ్డు ఎరుగుతాడు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చామా, నేను ఎన్ని కోట్ల జన్మలైంది నువ్వు వెళ్ళి, ఇన్నాళ్ళు ఏం చేశావు? నేను జ్ఞాపకం వచ్చానా? అమ్మ జ్ఞాపకం వచ్చిందా? నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇప్పుడు వస్తే తీసుకోవాలా? గతి ఏమిటండి? పరమాత్మ నేను నిన్ను రక్షించను అంటే దిక్కెవరండి? వాడే దిక్కు. పక్కన అమ్మ ఇందుకే ఉంటుందట. అమ్మకు పేరేమిటి? నిత్యానపాయిని, నిరంతరం స్వామిని అంటిపెట్టుకునే ఉంటుంది. ఒక్క క్షణం కూడా స్వామిని అమ్మ విడిచిపెట్టదు. ఎందుకు? సరే, ఆమె ప్రియురాలు, ప్రేమ, ఆ గోలంతా వేరు. ప్రధాన కారణం అది కాదు. నేను ఒక్క క్షణం పక్కకు పోతే అదృష్టం బాగాలేక ఆ క్షణమే ఎవడో భక్తులు వచ్చి సర్వాపరాధాన్ని క్షమస్వ అంటే ఈయనే ఒక్కసారి ఉగ్రంగా చూస్తే వాడు పారిపోతే వాడి గతి ఏమిటి? మళ్ళీ వస్తాడా వాడు? అబ్బో నాన్న మంచివాడు కాదు, దగ్గర పోతే ఎప్పుడు కోపడతాడు, నాకేమొద్దు ఈ నాన్న, వెళ్ళిపోతే దిక్కేమిటి? రాకరాక ఇన్నాళ్ళకు వచ్చిన వాడిని స్వామి కోపంతో తరిమి కొడితే వాడి గతి ఏమిటి? నేను పక్కన ఉంటే స్వామిని సముదాయించి ఓదార్చి వాడిని తీసుకుంటాను. పరమాత్మ దగ్గరికి వచ్చిన భక్తుడు మళ్ళీ తిరిగిపోకుండా చేయవలసింది ఎవరు? అమ్మే కదా. అమ్మ చెప్తే నాన్న వింటాడు కదా. మనం కూడా నాన్న అడిగితే మనకు రావు. ఎవరిని అడిగారు? స్కూలు ఫీజు కట్టాలి, మాట చెప్తున్నాను. నాన్న స్కూల్ ఫీజు ఏమంటాడు? పెదవా మన కాదు కట్టింది, ఏం ఫీజు? అదే వంట ఇంటి నుంచి వాళ్ళకంటే ఫీజు డబ్బులు ఇవ్వండి. ఇస్తున్నా. మళ్ళీ దానికి అప్పీల్ లేదు, ప్రశ్నే లేదు. అందుకే పిల్లవాళ్ళు ఏం చేస్తారు? అమ్మానే పోతారు, నాన్న అన్నారు. ఏమో తిడతాడో కొడతాడో ఎందుకు వచ్చిన బాధ, అమ్మను పట్టుకుంటే అన్నవే వచ్చేస్తాయి. శాస్త్రం అది. అలా పరమాత్మ కోపంగా చూస్తే పక్కనున్న అమ్మ, ఏమిటి స్వామి ఇది కొత్తగా కనపడుతున్నారు, అంటే కోపంగా ఉన్నట్టుంది, నృసింహావతారమా? వాడు చచ్చాడు, ఇప్పుడు వాడు లేడు, హిరణ్యకశ్యపుడు లేడు, రావణాసురుడు లేడు, ఎవరు లేరు, కోపం ఎందుకు అంటే 100 మంది రావణాసురుడు ఉన్నారు, వాడు చూడు వచ్చాడు. వాళ్ళు ఒకడు కాదు, 100 మంది ఉన్నారు. వాడు వచ్చాడు చూడు. ఎవరండి? చూడు, పిల్లవాడు, మనవాడే, మన పిల్లవాడే కదా. మన పిల్లవాడు వస్తే కోపడడం ఏంటి? వాడా, మన పిల్లవాడా, ఎన్ని తప్పులు చేశాడు, ఎన్ని ద్రోహాలు చేశాడు, ఎన్ని అపచారాలు చేశాడు, ఇవాళ జ్ఞాపకం వచ్చామా? మరి ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు? ఏమిటి? చేసిన ప్రతి తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకొని రమ్మను, మాట్లాడదాం. బాగుందండి. మరి ప్రాయశ్చిత్తంలో తప్పులు చేస్తే ఏం చేయాలి? ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఏ తప్పు లేకుండా ఏ పనైనా చేయగలడా? ఎవరైనా చిన్న పెద్ద ప్రశ్న లేదు. మనమే ఉన్నాం, మనకు అన్ని పనులు చేయొచ్చా? సంధ్యావందనం చేయాలి, ఆచమ్య ప్రాణానాయమ్య ఉంది కదా, ఆచమనం చేయాలి. ఎలా చేయాలి ఆచమనం? మాష మాత్ర నిమజ్జేస్మిన్ జరే వక్త్రం ప్రపూరయేత్ అది శాస్త్రం. మాషము అంటారు, అంటే ఇలా చేయి పెట్టినప్పుడు ఈ మధ్యన గుంట ఉంటుందే దాన్ని మాషము అంటారు. అది నిండి అన్ని నీళ్ళు అందులో పోసుకోవాలి. పోసుకొని ఏం చేయాలి? నోట్లో వేసుకోవాలి, నోటితో తీసుకోవటం కాదు. అర్థమైందే? అరచేతిలోని తీర్థాన్ని నోటిలో వేసుకోవాలి కాదు, చల్ల దూరటం కాదు, పెరుగు దూరటం కాదు, పాయసం దూరటం కాదు. పెదవులకు మాషము తగలకూడదు. అరచేయి పెదవికి తగిలితే అది ఆచమనం కాదు, దానికి ఇంకో పేరుంది. ఏ పనైనా ఆచమనం చేసే మొదలుపెట్టాలి. మనం అక్కడే తప్పు చేస్తే ఇంకేం చేస్తామండి తర్వాత? పనికొస్తుందా? ఆచమనమే చేయలేని వాడికి ప్రాణాయామం చేయొస్తుందా? కుంభకము, పూరకము, రేచకము, అందులో త్రిప్రాణాయామ, త్రిహి అంటే ఏమిటి? మూడు సార్లు. ఏమేమిటి మూడు సార్లు? మూడు కుంభకాలు, మూడు పూరకాలు, మూడు రేచకాల. మూడు అనేది కుంభక రేచక పూరకాలక ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఏ మంత్రాన్ని మనసులో అనుసంధానం చేయాలో దానికి మూడు సార్లా? ప్రాణాయామానికి మూడు సార్లా? కుంభక రేచకాదులకు మూడు సార్లా? పరమాత్మ యందు దృష్టికి మూడు సార్లా? ఎవరు చెప్తారు? ఇంకా ముందుకేం పోతాం మనం? ఆచమనము చేయరాదు, ప్రాణాయామము చేయరాదు. పోని కూర్చో వస్తుందా? పద్మాసనం, స్వస్తికాసనం, హలాసనం, రేచకాసనం, కుముదాసనం, కువలయాసనం, మనకి ఏ ఆసనం వచ్చు? మొదలేం చేయాలి? ఆసన శుద్ధి కావాలి అంటాడు. పురాణం విన్నారన్నా, సంధ్యావందనం చేసుకోవాలన్నా, మరోటి చేసుకోవాలన్నా స్థిరాసనే ఉపవిశ్య అంటాడు. అంటే స్థిరమైన ఆసనం, రుజుహు భూత్వ ఇలా కూర్చోవాలి. మనం కూర్చోలేము నడువున్నప్పుడు. మన ఎవరు అన్నారు పిల్లవాడట, 20 ఏళ్ళవాడు 17 ఏళ్ళవాడు, అదేంటి బ్యాక్ పెయిన్ అట మనకి, ఏదో వీపు నప్పేట, ఇలా కూర్చోలేడు, ఇలా ఇలా అనుకుంటేనే కూర్చుంటాడు. ఇప్పుడు సంజయవందనం ఏం చేస్తాడు? ఇంకా కూర్చోరాకుంటే కూర్చోలేడు. పోనీ ఒక అరగంట ఉపాగంట కూర్చుంటే ఏదో ఒక ఆసనం మీద కదలకుండా ఎవరైనా కూర్చోగలరా? రెండు గంటల పావు గంట కాగానే అమ్మ ఈ కారు ఇటు, మళ్ళా కాజేపు ఈ కారు ఇటు, రెండుసార్లు ముందుకు, నాలుగుసార్లు వెనక్కు, ఏం చేస్తావయ్యా? కూర్చోలేవు, నిలబడలేవు, ఆచమనం చేయలేవు, ప్రాణాయామం చేయలేవు, ధారణ చేయలేవు, ధ్యానం చేయలేవు. వీడా చేసేది ప్రాయశ్చిత్తం. వాడు ప్రాయశ్చిత్తం చేసి నీ దగ్గరికి వస్తాడా? ఏమయ్యా అలా మాట్లాడతావు? అన్ని ప్రాయశ్చిత్తాలు చేసి వాడు ఏ తప్పులు లేనివాడైతే వాడు ఎందుకు వస్తాడు నీ దగ్గరికి? నువ్వే వాడి దగ్గరికి పోవాలి దారాన్ని. వానికి ఏమవసరం రావటం? అవును, ఇంతకేమంటావు? అనేది ఏం లేదు, తప్పు చేయని వాడే రావాలి అంటున్నావే. కొంచెం కాదు, పూర్తి కష్టం. ఎవడున్నాడే ఒక్కడు చూపెట్టు. 14 లోకాలలో తప్పు చేయని వాడు ఎవడైనా ఒక్కడిని చూపెట్టు. స్వామి మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్కడిని చెప్పండి స్వామి, ఒక్కడిని. ఏమిటి నన్ను 10 సార్లు చెప్పండి చెప్పండి స్వామి అంటున్నావు? ఎవరైనా ఉన్నారు నన్ను చూపుతున్నావు, ఏంటి నీ ఉద్దేశం? అంటే నేను కూడా తప్పు చేసినట్టేనా? మీరు ఆజ్ఞ ఇస్తే చెప్తాను. ఇది నా తప్పే. ఆ తప్పు ఒప్పు మీరు చెప్పాలి, నాకేం తెలుస్తుంది? మీరు సకల లోకాధినాథులు కదా, మీరు తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. శృతి స్మృతి మమైవాజ్ఞ యస్తాముల్లంఘ్య వర్తతే, రెండు నా ఆజ్ఞ మీరే అన్నారు. మీరు తప్పు అంటే తప్పు, కాదంటే కాదు. సరే ఏం చేస్తాం, ఏదో ఉంది, ఏదో బాగుంది, కాస్త చెప్పు. చాలా కాలానికి నేను కూడా తప్పు చేశాను వాడు ఒక్కడు దొరికారు, విందాం అదేమిటో చెప్పు. అబ్బే స్వామి నేను తప్పని లేదు, చెబుతాను తర్వాత మీరే చెప్పండి అన్నాను. ఎట్లయినా ఒకటే లే చెప్పు, ఏం సంగీతం? ఏ ఆజ్ఞ ఇస్తే ఒక్కసారి రామావతారానికి వెళదామా? రామావతారం హాయి నాకు. ఎందుకు? సత్యవాక్య పరిపాలకుణ్ణి, ఏకపత్ని వ్రతుణ్ణి. అవును స్వామి, నాకు తెలియదు, పక్కనే ఉన్నాను కదా. ఏంటి కాదా? అబ్బే నేను కదాని కాదని. సత్యవాక్య పరిపాలకులు, ఏకపత్ని వ్రతులు, ధర్మరక్షకులు అని బాబు. మరి ఇంకేంటి? చెప్తాను స్వామి, కొంచెం ఓపికగా వినండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఆయనతో మాట్లాడాలి, కష్టం కదా స్వామితోటి, కోపం వచ్చినా కష్టమే. ప్రసన్నంగా ఉండాలి. కాస్త పొగడుకుంటూ ఏదో చేసుకుంటూ ఆ ఉదాహరణ ఆలింపుగా చెప్పుకోవాలి. చెప్పు. ఏం లేదు స్వామి, రామావతారంలో మనం పంచవటిలో ఉన్నాం, జ్ఞాపకం ఉందే? ఉన్నాం కదా. అక్కడికి ఓ అమ్మాయి వచ్చింది, జ్ఞాపకం ఉందే? అదేమిటి, శూర్పణఖే కదా. అమ్మ బాగా జ్ఞాపకం వచ్చుకున్నారు, మర్చిపోలేదే. శూర్పణఖ వచ్చినది పంచవటికి. వచ్చి ఏం చేసింది మన పాటలో? నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంది కదా. ఆమె వయస్సు ఎంతప్పుడు? పంచవటిలో రాముణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పిన శూర్పణఖ వయస్సు ఎంత తెలుసు ఎవరికైనా? రావణాసురుని వయస్సు కాకుండా ఓ మాట చెప్పాడు, తాను రాజ్య పరిపాలన చేయబట్టి అప్పటికి 69,000 సంవత్సరాలు. రాజ్యం రాకముందు ఓ 600,000 సంవత్సరాలు ఉన్నాడు. సరే అవన్నీ తీసిపారేతాం, 69,000,000 అనుకుందాం, ఏదో ఒకటి పట్టుకోవాలి కదా. 69,000 సంవత్సరాల రావణాసురునికి ఆయన చెల్లెలు ఎంత ఉంటుందండి? 10,000 తీసేతాం, 50,000. 50,000 సంవత్సరాల అమ్మాయి 35 ఏళ్ల రామచంద్రుణ్ణి ఏమంది మన పాటలో? నేను నిన్ను ప్రేమిస్తాను అంది కదండి. అవునవును. మరి మీరేమన్నారండి? అదేంటి, నువ్వు పక్కనే ఉన్నావు, వినలేదా? విన్నాను, మీ నోటితో చెప్తే బాగుంటుంది కదా. అదేంటి అమ్మాయి, నాకు పెళ్ళయింది, భార్య పక్కనే ఉంది, నిన్ను ఎలా ప్రేమిస్తాను? నేను ఏకపత్రి వ్రతుణ్ణి, వెళ్ళిపో అంతే అన్నాను కదా. అంతే అన్నా. మరి ఏముంది? స్వామి క్షమించాలి, చెప్పు ఏమిటో నీ సందేహం. అబ్బే ఏం లేదండి, నాకు పెళ్ళయింది వరకు బాగానే ఉంది, నిన్నెలా పెళ్లి చేసుకుంటాను వరకు కూడా బాగానే ఉంది. ఆ మధ్యన ఇంకో మాట అన్నారు, భార్య పక్కనే ఉంది ఎలా చేసుకుంటాను అన్నారు. భార్య పక్కనే లేకుంటే ఏదో చేసుకునే ఆలోచనలో ఉన్నట్టే కదా స్వామి. అబ్బే కాదనుకోండి, మరి ఆ మాట ఎందుకు వచ్చింది? నాకు పెళ్ళయింది, నేను పెళ్లి చేసుకోను, నువ్వు వెళ్ళిపోనొచ్చు కదా. నాకు పెళ్ళయింది, పార్శ్వేతిష్ఠతి మేసకి భార్య నా పక్కనే ఉంది, నేను ఎలా చేసుకుంటాను అంటే పక్కన లేకుంటే ఏదో ఆలోచన ఉందన్నమాటే కదండి. సరే పోని, అది పక్కకు పెడదాం ఆ విషయం మనకెందుకు. తర్వాత ఏమన్నారండి? తర్వాత ఏమన్నాను? అక్కడ మా తమ్ముడు ఉన్నాడు, అపూర్వ భార్యయాచార్తి తమ్ అనుసృణు, వాడు మా తమ్ముడు, నాకు సేవకుడు, వారికి భార్య లేదు, భార్య కావాలి, వెళ్ళు పోయి అడుగు, ఒప్పుకుంటాడు. అంత చెప్పాను కదా. అవునండి, వాడికి భార్య కావాలి అని మీకు చెప్పాడా? ఎవడన్నా చెప్తాడా? అన్నగారికి అది తమ్ముడే నాకు భార్య కావాలని చెప్తాడా? ఏం ప్రశ్న అది? మరి మీరు చెప్పారండి, వాడికి భార్య కావాలనే ఉద్దేశ్యం ఉంటే మనంటే ఎందుకు వస్తాడు? భార్య ఉండేవాడు, లేదు భార్యను తీసుకొని వచ్చేవాడు, ఇంతకేమంటావు? ఏం లేదు, భార్య కావాలని చెప్పకుండానే మరి భార్య కావాలి అన్నారంటే ఏమనుకోవాలి? అబ్బే ఏమనుకోవాలి, ఏదో పరిహాసం. పరిహాసం అన్నారా? పరస్త్రీతో పరిహాసం ఆడటం తప్పు కాదంటే తప్పు కాదు. మీరంటే మేమేం చేస్తామండి? మీరు చెప్పిన ధర్మం పరస్త్రీతో పరిహాసం ఆడొచ్చా? శాస్త్రం ఒప్పుకుంటుందా? మీరు ఒప్పుకుంటుంది అంటే ఒప్పుకుంది, ఏం చేస్తాం? ఎంతటి కొమ్మూరు తిరిగిన మగవాడైనా అందరి దగ్గర తప్పించుకుంటాడేమో కానీ భార్య దగ్గర దొరికిపోతాడు. ఏం చేయలేడు, అందరి రహస్యాలు భార్యకు తెలుసు. సరే నీతో పేచేందుకులే, ఒప్పుకుందాం. ఒప్పుకుంటారా? ఏమొప్పుకుంటారు? నువ్వు అన్నావు కదా. అదే ఏమన్నాను? తప్పు అంటే తప్పు చేశాను ఒప్పుకుంటారా? సరే నీ మాట ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను. మరి నువ్వు ఉన్నావు కదా, నువ్వు తప్పు చేసావా? నువ్వేమడిగావు? తప్పు చేయని వాడు ఎవడు అన్నావు. సరే నేను తప్పు చేశాను నీ ప్రకారం,
మరి నువ్వు ఉన్నావు?
అయ్యో స్వామి, నా సంగతి ఏం చెప్తారు? నేను మహాపరాధం చేశాను. పుంసాం మోహన రూపాయ అని మగవారు కూడా రాముణ్ణి చూసి మోహంలో పడతారు, ఆడవారు కాదు. అరణ్యవాసానికి రాముడు వస్తే శరణు వేడుదామని ఋషులు 92,000 మంది ఋషులు స్వామి దగ్గరికి వచ్చి చేతులు జోడించి, రూప సంహననోపేతం ప్రసన్నం పరమాద్భుతం రామచంద్రం మహాబాహుం దృష్ట్వా తే ఋషయ మోహమాపుః, 95,000 మంది ఋషులు నమస్కారం చేయటానికి ముందరికొచ్చి నమస్కారం చేస్తూ స్వామిని చూచి, ఈ బ్రహ్మకేమైనా బుద్ధి ఉందా అని బ్రహ్మని తిట్టారు. అదేం పని? రామచంద్ర అన్న పెట్టడానికి వచ్చి మామని తిట్టడం ఎందుకు? బ్రహ్మగారు రామగారు మీకు బుద్ధి లేదండి, ఎందుకు రా నాన్న ఇంత అందగాండి మా ముందర పెట్టి మమ్మల్ని అందరినీ మగవారిగా సృష్టిస్తావు, నీకు ఏమైనా బుద్ధి ఉంది? మమ్మల్ని ఎలా సృష్టించాలి? మమ్మల్ని ఆడవారిగా సృష్టించి ఉంటే ఈ స్వామిని తనివి తీర అనుభవించేవారం కదా. దుర్మార్గుడా, మాకింత భాగ్యం లేకుండా చేశావు. ఎవరో సామాన్యులు కాదు, మహర్షులు, యోగులు, సిద్ధులు, తత్వవేత్తలు, జ్ఞానపరిపూర్ణులు. రాముడు నవ్వాడు, మీరు ఆడవారైనా నేను రాముణ్ణి, అంటే ఏకపత్నీవ్రతుణ్ణి, మీకు ఛాన్సే లేదు. కానీ ఇంతమంది మహానుభావులు, ఇంత మహర్షులు కోరుకున్న కోరికను కాదనకూడదు కదా. మీకోసం మరోసారి పుడతాను. అర్థమైందే? అదే కృష్ణావతారం, వారే గోపికలు. అంత పెద్ద ఋషులే నిన్ను మోహించి నీ వెంట పడుతుంటే నీ వెంట ఉన్న నేను రామా రామా లేడీ బాగుంది తీసుకురావా, లేడి నీకంటే బాగుందే? అతను బాగుంటుందే? పరమాత్మ కంటే ఏ వస్తువు అయినా బాగుంటుందే? అన్ని వస్తువులను పరమాత్మ కోసం వదిలిపెట్టాలి, కానీ క్షుద్రమైన వస్తువు పరమాత్మ వదిలిపెడతారా? ఆ పని నేను చేశానయ్యా. బంగారు లేడి కావాలని బంగారు నాటి నిన్ను వదులుకున్నాను, తప్పు కదా? అవును తప్పే. మరి నువ్వు నేను తప్పు చేస్తే లేని వాడు చేస్తే వచ్చిందే కదా. మరి నీకు నాకు శిక్ష పడేయాలి లేదు కదా, మరి వాడికి ఎందుకు? సరే ఇంతకేమంటావు, క్షమించండి పిల్లవాడే కదా, మనమే తప్పులు చేస్తున్నాం, వాళ్ళు చేయరా, క్షమించాలా? ఎంత మాట అన్నావు? తప్పు చేసిన వారందరినీ మనిద్దరం కూర్చొని క్షమించడం మొదలు పెడితే ఒక లోకం లాకౌట్ అవుతుంది తెలుసా. యమలోకం ఉండదు, గతి ఏమిటి? దాన్ని సృష్టించాం కదా. యమలోకాన్ని సృష్టించిన మనమే తప్పుల చేసిన వారందరినీ క్షమించుకుంటూ పోతే అక్కడికి ఓడిపోతాడు. ఓ మాట చెప్పారా, ఒకప్పుడు మన భక్తుడు ఉన్నాడు, ఉండేవాడు, వాడి పేరు రుక్మాంగద మహారాజు, పేరు వినుంటారు, పరమభక్తాగ్రేసరుడు. అతను ఏకాదశి వ్రత సంపన్నుడు, మహానుభావుడు. అంటే ఏమిటి? అతనే కాదు, అతని రాజ్యంలో ఉన్న ప్రతివాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి నియమంగా. దశమి నాడు ఒక పూటే తినాలి, సాయంత్రం భోజనం చేయకూడదు, నిద్రపోకూడదు. ఏకాదశి నాడు రెండు పూటల ఉపవాసం, రెండు పూటల జాగరణం. ద్వాదశి నాడు సూర్యోదయాత్ ఆకలిలో భోజనం చేయాలి, పగలు పడుకోవద్దు, రాత్రి పడుకోవద్దు. ఆరు పూటలు నిరాహారం, మూడు రాత్రులు నిర్నిద్ర. ఇది ఏకాదశి వ్రతం. ఈ వ్రతం నా రాజ్యంలోని వారందరూ చేయాలి. చెయ్యాలంటే చాలా ఖచ్చితంగా చేయాలి. ఎంత కఠినంగా? ఏకాదశి నాడు పశువులకు గడ్డి వేయొద్దు, శిశువులకు పాలివ్వద్దు. ఇష్టం లేని వారు నా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోండి, ఏకాదశం చేయని వాడు నా రాజ్యంలో ఉండవద్దు. దాని ఏమంటాం? ఆర్డినెన్స్. రాజుగారండి, ఆ రోజుల్లో రాజుగారి ఆజ్ఞకు తిరుగులేదు. అప్పుడు సుప్రీంకోర్టులు, హైకోర్టులు, పిటిషన్లు, అప్పీళ్లు ఏమీ లేవు, రాజే రాజు. అందులో ఇది వ్రతం, ధర్మం, నియమం, అందరికీ మేలే. అందరూ తలకాయ ఉంచుకొని ఆనందంగా ఉన్నారు. ఇలా కొన్నినాళ్ళు గడిచేసరికి యమధర్మరాజు గారు చిత్రగుప్తుడిని తీసుకొని వెళ్ళారు బ్రహ్మలోకానికి. అయ్యా బ్రహ్మగారు, బ్రహ్మగారు, నేను రాజీనామా చేస్తున్నాను, స్వీకరించండి అన్నారు. నీకు రాజీనామా ఏంట్రా, నీకేమైంది? అయ్యా, పని లేకుండా వేతనం తీసుకోవటం నాకు ఇష్టం లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు పని లేకుండానే తీసుకోవాలి, వేతనం కావాలి కానీ పని వద్దు కదా. నీకు పని లేకపోవడం ఏంటయ్యా? ఏ లోకాలు బాగున్నా లేకున్నా నీ లోకం మాత్రం ఎప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలతో హాయిగా ఉంటుంది కదా, నీకేమిటి ఇబ్బంది? అయ్యో స్వామి, మీరు ఎక్కడున్నారు? ఒకరిని సృష్టించావు నువ్వు రుక్మాంగజుడని, వాడు పరమభక్త గ్రేసరుడు, ఏకాది వ్రతం చేస్తున్నాడు, తాను చేస్తున్నాడు, తన రాజ్యాలను అందరినీ చేయిస్తున్నాడు, ఇంకా నా దగ్గరికి కూడా వస్తాడు, నాకు పనే ఉంది. అలాగా అయినా నీకేం కొరత లేదే, అదేంటి అలా అంటారు? ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు రారు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంటిపోయారు, ఎందుకు కలిగింది ఎవరకం? స్వామి మీకు చెప్పాలా, ధర్మం మీకు చెప్పాలా? ఏకాదశి వ్రతం ఒక్కరు చేస్తే అతనికంటే వెనక ఉన్నవాళ్ళు 20 తరాలు, రాబోయే వాళ్ళు 11 తరాలు, 31 తరాలు వైకుంఠం అవుతా, నువ్వే చెప్పావు బ్రహ్మపురాణం, నువ్వు చెప్పింది. అంటే రుక్మాంగదుని రాజ్యంలో ఒకడు వ్రతం చేస్తే నా లోకం నుంచి 31 మంది పోతున్నారు, ఇంకెవడు ఉంటాడు? నేను, మా చిత్రగుప్తుడు ఉన్నాడు, ఇంకా 40 పోతే వాడు పోతాడేమో, నేను ఒక్కడనే ఉంటాను, లేదు మన ఇద్దరం ఉందాం, వస్తారా పోదాం మీరు నేను? నేనా, నీ లోకానికి నేనేం రాను, నాకు వద్దులే, బయట రాజీనామా తీసుకోండి. మళ్ళీ రాజీనామా అంటావేరా, ఇంతకు నీకేం కావాలి? అబ్బా నాకేం వద్దండి, రుక్మాంగద మహారాజు ఒక్క ఏకాదశి నాడు 2 మెతుకులు నోట్లో వేసుకుంటే నా లోకం కళకళలాడుతుంది. నువ్వు సృష్టించావు కదా, మా లోకం బాగుంటుందా? అబ్బే అది మా వల్ల కాని పని, అది మా నాన్నగారి డిపార్ట్మెంట్, అది మా డిపార్ట్మెంట్ కాదు, అక్కడికి పోతే నీకు నాకు ఉద్వాసన, పోదాం మరి ఏం చేద్దాం, మరి రాజీనామా తీసుకోండి. మళ్ళీ రాజీనామా అంటావు ఏంటిరా, ఆలోచిద్దాం, ఉండే ఉపాయం, కొంచెం ఒప్పికపట్టు. అలా కళ్ళు మూసుకున్నాడు. ఓ చక్కని అమ్మాయిని సృష్టించాడు. అమ్మాయి వచ్చి ఎదురు నిలబడింది. నిలబడగానే బ్రహ్మగారు 2 కళ్ళు మూసుకున్నాడు 2 క్షణాలు, తర్వాత తెరిచాడు. అమ్మాయి, నమస్కారం నాన్నగారు, నా పేరేమిటి? జగన్మోహిని. అంటే నాకు తెలిసిందండి నా పేరు అదని, నాకు ముందే తెలుసు. అదెలా? నన్ను చూడగానే మీరే కళ్ళు మూసుకున్నారు కదా, నేను జగన్మోహిని అయి ఉంటాను, అనుమానం ఏం లేదు. ఇంతకేం పని చేయాలి? ఏమీ లేదు. రుక్మాంగద మహారాజు నేడు లేదు రేపు పర్వత ప్రాంతానికి, మందర పర్వతం అంటాం, వేటకు వస్తున్నాడు. నువ్వు వెళ్ళి కనబడు, ఏం మాట్లాడకు, నిన్ను చూస్తే చాలు మోహంలో పడతాడు. అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అంటాడు, ఒప్పుకో, కానీ ఒక కండిషన్ పెట్టు, నేను చెప్పినట్టల్లా వింటే చేసుకుంటాను, నేను ఎప్పుడు ఏమి చెప్పినా కాదనొద్దు, అంతే, వేరే ఏమొద్దు. ఇంతకేం చేయాలి? సమయం తూచి నిన్ను బాగా నమ్మిన తర్వాత అతనితో ఏకాదశి వ్రతాన్ని భంగం చెయ్యి. ఒక ఏకాదశి నాడు మీరిద్దరూ కలిసి భోజనం చేయండి చాలు, నువ్వు వచ్చేయి. ఇంతేనా, ఒక అబ్బాయితో అన్నం తినిపించడం పెద్ద నాలాంటి దానికి కష్టమా? అలాగే స్వామి ఆజ్ఞ, యముడికి నమస్కారం చేసి, యముడు చేయలేదు కదా మరి, వారికి నమస్కారం చేసి వచ్చేసింది, ఋషులందరికీ నమస్కారం చేసి వచ్చేసింది కదా. మీకు తెలుసు, స్వామి వచ్చాడు, వారు వచ్చారు, ఆయన మోహంలో పడ్డాడు, మూర్చపోయాడు ఆమె సౌందర్యాన్ని చూసి. ఈమె లేపి ఓదార్చి, మీలాంటి మహారాజులకు ఇంత దైన్యం న్యాయం కాదు, మీలాంటి వారు కావాలంటే నేనేమిటి, ఎవరైనా వస్తారు, ఎవరైనా వివాహం చేసుకుంటారు, లోకైక మహావీరులు మీరు, మహాభక్తులు. కానీ నాదొక చిన్న నియమం ఉంది, నేను ఎప్పుడు ఏమి చెప్పినా కాదనొద్దు, అడిగినట్లా అడిగిందల్లా చెప్పిందల్లా చేస్తానని ఒక్క మాట ఇస్తే చాలు, ఇక్కడే ఇప్పుడే వివాహం చేసుకుంటాను, గాంధర్వ వివాహం. ఏమంటారు మగవాళ్ళు అలా అడిగితే, నువ్వేమంటే అది అంటారు. అదొక పిచ్చి కదా, ఆ పిచ్చిలో ఒప్పుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, వచ్చేసాడు నగరానికి. రుక్మాంగద మహారాజు గారు పెళ్లి చేసుకొని నగరానికి వచ్చారన్న వార్త విని రాజ్య ప్రజలంతా పరమానందం పొందారు. ఎక్కడ న్యాయం అంటారా, ఒక భార్య ఉంది, కొడుకున్నాడు మహారాణి, వాడు యువరాజు, అందరూ కానుకలు, కట్నాలు, వస్త్రాలు, ఆభరణాలు, ముత్యాలు, రత్నాలు బ్రహ్మా తీసుకొని వచ్చి మా రాజుగారు పెళ్లి చేసుకున్నారు. ఏం వింత, వివాహం చేసుకున్నాడు, కొన్నాళ్ళు ఏదో కాపురం చేశాడు, కుమారుడు పుట్టాడు తప్ప, మళ్ళీ ఎప్పుడు ఆయనకు భార్య కావాలి, సుఖం కావాలి, సంతోషం కావాలి, ఆమెతో కలిసి ఉండాలన్న ఆలోచనే లేదు. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, ఇంకో మాట లేదు. ఇహలోకంతో పనే లేని, ఎన్నడూ కోరని మా రాజు, అలాంటి రాజుగారి మనస్సును కూడా మోహింపజేసి మళ్ళీ సంసారంలో రప్పించిన అమ్మాయి అంటే విధంగా ఎంత గొప్పదండి. అబ్బా ఎవరండి ఆ తల్లి, ఒకసారి మా తల్లిని చూస్తాం. మా తల్లే కదా, రాజు తండ్రి, రాజు భార్య తల్లి, మా తల్లిని చూస్తాం, ఎంతటి మహానుభావురాలు. మా రాజుగారి మనస్సు మార్చిందా, మా రాజుగారికి వివాహం కావాలనిపించిందా, అతన్ని మోహింపజేసిందా, తల్లి మేము ఆనందంగా ఉంటామమ్మా, మా రాజు బాగుండాలి, మేము ఏం కోరుకుంటాం, ఆయనే బాగుండాలి కదా, సంతోషం అన్నీ ఏర్పాట్లు చేశారు. వారిద్దరి దాంపత్యం హాయిగా గడిచింది, ఒక 500 ఏళ్ళు హాయిగా ఉన్నారు. బ్రహ్మగారు కబురు చేశారు, అప్పుడు 500 ఏళ్ళు, ఇప్పుడు 10 రోజుల్లో 500 ఏళ్ళు కూడా కావు, 5 పక్షాలు. ఆ కాలం ఆ మనమంతా వేరనుకోండి. బ్రహ్మగారు కబురు చేశారు అంటే మన పాటలో ఏమంటాం, ఎస్ఎంఎస్ పంపారనమాట, నువ్వు పోయిన విషయం మర్చిపోయావా, రాజుగారు బాగున్నట్టుంది కదా, నిన్ను బాగా చూసుకుంటున్నాడా, నీకే ఏ దిగులు లేదు కదూ, అంతా తృప్తిగా సంతోషంగా ఉందా, మర్చిపోయావా, నువ్వెందుకు పోయావు, జ్ఞాపకం ఉందా, అయ్యో నాన్నగారు నాన్నగారు జ్ఞాపకం ఉంది, క్షమించండి. మరి ఇంకెన్నాళ్ళు, రాజు నేను నమ్మాడు కదా, నమ్మాడు, పూర్తిగా గుడ్డివాడయ్యాడు, నంది అంటే నంది, మరడంటే మరి సమయం ఇదే, అడుగు మరి. అయ్యా రేపే అడుగుతాను. రేపెందుకు, రేపు నవమి, ఎల్లుండి దశమి, ఏకాదశి, ద్వాదశి, 3 రోజులు రాబోతున్నాయి, ఇది మంచి సమయం, బాగా గుర్తు చేసిన నాన్నగారు అడుగుతాను. ఉన్నాడు స్వామి పక్కనే అనుష్ఠానం చేసుకొని వచ్చాడు. స్వామి స్వామి, మన పెళ్ళి ముందు మనం ఒక ఒప్పందం చేసుకున్నాం గుర్తుందా, అదేంటి మర్చిపోతానా, నువ్వు అడిగిందల్లా ఇస్తానన్నాను, ఏం చెప్తే అది చేస్తే, చెప్పు ఏం కావాలి, రాజ్యం కావాలా, తీసుకొని నేనే బయటికి పోతాను, పోనీ పక్క రాజ్యాలు కావాలా, ఎవరి రాజ్యం కావాలి, ఎవరి ఆస్తి కావాలి, ఏ సొమ్ము కావాలి, ఎవరిని శిక్షించాలి చెప్పు, నీకడ్డీ ఉంది, అవన్నీ నాకేం వద్దు, నాకు మీరు కావాలి, అవన్నీ నాకెందుకు, నేను నీ పక్కనే ఉన్నాను కదా, నేడిపోయాను, ఇప్పుడున్నారు, రేపు ఉంటారా, ఎల్లుండి ఉంటారా, 500 సంవత్సరాలు ఆమెతో ఆనందంగా ఉన్నా దశమి తెల్లవారిందంటే వెళ్ళిపోతాడు. దశమి, ఏకాదశి, ద్వాదశి మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ త్రయోదశి నాడు వస్తాడు. ఏ ఒక్కనాడు ఆ తేదీ అతిక్రమించడు. స్వామి స్వామి, మనం ఇంత ప్రేమగా ఉన్నాం కదా, ఒకటిగా బతుకుతున్నాం కదా, ప్రతి 15 రోజులకు ఒక 3 రోజులు మీరు దూరంగా ఉంటే నా గతి ఏమిటి? 12 రోజులే ఉంటారు, దశమి వచ్చింది వెళ్ళిపోతున్నారు, మళ్ళీ త్రయోదశి దాకా రారు. మరి ఆ 3 రోజులు నా గతి ఏమిటి? నేను బతుకుతానా మీరు లేకుండా? నాకు మీరు కావాలి, మీతోటే ఉండాలి. దశమి, ఏకాదశి కూడా మీతోటే ఉండాలి, మీరు నా దగ్గరే ఉండాలి. ఇంతకాలం చెప్పలేకపోయాను, తట్టుకోలేక చెప్తున్నాను. చెప్పినా లాభం లేదు. ఇది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. నా ఏకాదశి వ్రతం అనేది ఎవ్వరూ ఆపలేరు. శ్రీమన్నారాయణుడు వచ్చి నన్ను తీసుకొని పోతే ఆయన ఇష్టం, అంతకు తప్ప ఇందులో మార్పు రాదు. మరి నాకు మాట ఇచ్చారు కదా, ఏం చెప్పినా చేస్తానని. ధర్మబద్ధమైన మాట చెప్తే చేస్తాను. భార్య చెప్పినదని అధర్మాన్ని ఆచరించేవాడు భర్తే కాదు. నహి భర్తా సవిజ్ఞేయ అధర్మం యోను తిష్టతే యస్యాకృతే జగత్సర్వం దాస్యం వేద్యం ధనాని చ సుఖాని వసవః దారాః సర్వం సంత్యజ్య మానవః వర్తయేత్. భార్య కోసం కావాలంటే ఇల్లు, సంపదలు, రత్నాలు, వస్త్రాలు, ఆభరణాలు, లోకాలు, రాజ్యాలు వదిలిపెట్టవచ్చు, కానీ నధర్మంతు పరిత్యజేత్. భార్య కోసం ధర్మాన్ని వదిలిపెడితే భర్తే కాడు. అంతేకాదు, ధర్మాన్ని తప్పమని చెప్పేది భార్యే కాదు. యా భార్య ధర్మహీరం హి పతిం లోకే కురుతే యది సా నైవ భార్య సంవేద్య. అధర్మం చెయ్యమని, ధర్మాన్ని తప్పమని, పాపాన్ని ముడగట్టుకోమని, అన్యాయంగా ప్రవర్తించమని బోధించేది భార్యే కాదు. ఒకవేళ భార్య చెప్పితే, భార్య చెప్పినదని అధర్మాన్ని చేసేవాడు జారునితో సమానము, భర్త కాదు. ఏకాదశి నాడు భోజనం చెయ్యమనటం భోజనం చేసిన వారి కంటే పాపం ఎక్కువ వస్తుంది. అర్థమైందే? ఏకాదశి నాడు రోగగ్రస్తులు ఏదో బాధలు ఉంటాయి వాడికి, వాడు తింటే వాడిష్టం. కానీ ఏకాదశి నాడు 10 మందిని భోజనానికి పిలిచి భోజనం పెట్టినవాడు 10 కోట్ల సంవత్సరాలు రో నరకంలో ఉంటాడు. 10 రోజులు పని మర్చిపోయారు, అన్ని ధర్మాలు పోయాయి. 5 రోజుల్లో ఏదైనా ఫంక్షన్ చెయ్యాలి అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి కాకుండా చూసేవారు ముహూర్తం. ఎందుకు? మనం భోజనం పెట్టామనుకోండి, తిన్నవాళ్ళు బాగానే ఉంటారు, మనం పోతాం. శాస్త్రం చెప్పినట్టుగా శుభకార్యం చేసి ఎక్కడికో పోతే ఏమన్నట్టండి, ధర్మం అది. కాబట్టి ఏకాదశి నాడు భోజనానికి పిలవకూడదు, భోజనం పెట్టకూడదు, తాను భోజనం చెయ్యకూడదు. ఎవరు చెప్పినా నేను మానను, మారను. నీకు తప్పకుండా ఏదైనా కోరిక ఉంది, ఇంకేదైనా ఉంటే కోరుకో, ఇస్తాను. ఏకాదశి వ్రతం తప్ప మరేదైనా కోరుకో, నీ ఇష్టం. నాకు అదే కావాలి, ఇవ్వను. నరకం వస్తుంది రాని? పరమాత్మను పూజించిన వాడికి నరకం వస్తుందే? ఆయన సంతోషంగా తీసుకుంటాను. ఒక విషయం గుర్తుంచుకో, నరకానికి వెళ్ళి కూడా అక్కడ కూడా ఈ వ్రతం చేస్తాను నేను. ఆడి తప్పినవాడు, మాట తప్పినవాడు, అసత్య వచ్చిన పరిపాలన ఏమేమో అనుకుంటూ వెళ్ళిపోతున్నాను. పాపం పెద్దవాడు కొడుకొచ్చాడు ధర్మాంగదుడు అని, మహానుభావుడు, అయ్యో తల్లి ఏమిటి ఎలా పోతున్నావు, కోపంగా పోతున్నావు, దుఃఖంగా పోతున్నావు, చీ మీ నాన్న ఒక నాన్న అబద్ధాల కోరు, ఆడిన మాట తప్పుతాడు, కృతజ్ఞత లేదు. తల్లి అభిన్నెందుకు, ఏం జరిగింది, ఏం జరిగింది అంటే అడుగు, మీ నాన్నని అడుగు. కోపం వస్తే వీడు మాట్లాడరు కదా, మనం ఏమనుకుంటాం? భార్యభర్తలు కోపం వస్తే ఎవడని వచ్చాడు ఏం చెప్తాడు ఆయన అడుగు నన్ను ఎందుకు అడుగుతా ఉంటాడు ఇద్దరు చెప్పవచ్చు కదా కాదు మూలవాడు చెప్పాలి ఆయనే ఆమె చెప్పాలంటాడు ఇతే ఏదన్నాడు చెప్పు నాన్న ఏం జరిగింది ఆమె అడగ మామూలే అమ్మ నువ్వన చెప్పు తల్లి ఏకాదశి వ్రతం తప్పడట నా కోసం ఒక్కసారి మానవని చెప్పాను మానడట ఒక్క చిన్న పని చేయని వాడు భర్త ఏమిటండి ఆయన దగ్గర నేనెందుకు ఉండాలి అయ్యో తల్లి నీకోసం కాదు ప్రపంచం మొత్తం ఒకటైన ఆయన మానడు మేము వేలేళ్ళు చూస్తున్నాము ఎన్నడూ ఆయన మారలేదు మారడు ఒక సందర్భంలో ఒక రకమైన వ్యాధి వచ్చి భోజనం చేయకుంటే ప్రాణాలు పోతాయి అని డాక్టర్లు చెప్తే వైద్యులు సంతోషం ఏకాశం పడిపోతే పరమ ముక్తే కదా ఇంకేం కావాలన్నాడు తింటానని లేదు ప్రాణం పోయినా తినడు అందుకే అంటున్నాను పోని ఇంకేదైనా కూరాలదమ్మా ఇంతలో భార్య వచ్చింది బాబు ఏమిటి స్వామి ఇలా కోరిందామే నేను ఒప్పుకోరు నాకు తెలుస్తుంది మరి ఇంకోటి కోరు ఇస్తావా ఎలాగైనా రుక్మాంగదునితోటి వ్రతం తప్పించాలి లేదు ధర్మం తప్పించాలి ఏదో రకంగా ధర్మభ్రష్టుణ్ణి చేస్తే తరం పంతాన్ని ఎగ్గినట్టు అయితే అడుగుతున్నాను మహారాజా మీరే స్వయంగా మీ చేతితోటి కడుగని తీసుకొని మీ అబ్బాయి శిరస్సు ఖండించి నాకు ఇవ్వండి ఇదేం వరం దానివల్ల నీకేం లాభం అది నాకెందుకు ఇవ్వబో నేను నా కొడుకును వదులుకోను ఇంకోటి కోరుకో ఇలా ఎన్ని మారాలే అడిగిందల్లా ఇది తప్ప అంటే నువ్వేమి ఇస్తావు నేనేం తీసుకుంటాను సరే నేను వెళుతున్నానులే అయినా మహారాజా రాజులు పరిపాలన చేయాలా వ్రతాలు ఏదో నోములు చేయాలా రాజుగారు ఉంది ఎందుకండి రాజుగారి పనేమిటి వ్రతాలు చేయటం నోములు చేయటం పూజలు చేయటమా ప్రజాపరిపాలన ఏం చేయాలి అదన్నా పోనీబడి ఎక్కడైనా ఏకాదశి నాడు భోజనం చెయ్యకూడదని ఉందా ఉందా అదేంటి లేదు నేను ఎందుకుంటున్నాను నేను అడిగింది మీరు కాదు వేదాలలో చెప్పారా ఏ వేదంలోనైనా ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చెప్పారా పిలుస్తాను ఉండండి మా అన్నగారు అని పిలుస్తాను ఎవరు అన్నారు అంత ఋషులే కదా ఓ శిష్యుడు అంత బ్రహ్మగా కుమారులే గౌతముడు కశ్యపుడు మరీచి వీళ్ళంతా అందరూ వచ్చేసారు అయ్యా అన్నగారులు నమస్కారం రాజుగారు వారు నమస్కారం ఏ వేదంలోనైనా ఏకాదశి నాడు భోజనం చేయకూడదని ఒక్క వాక్యం చెప్తారా ఉందా చిచి ఎక్కడుంది లేదు రాజుగారు రాజ్య పరిపాలన చేయాలా వ్రతాలు నియమాలు పూజలు అనుకుంటూ కూర్చోవాలా పరిపాలన చేయాలి భార్యకు మాట ఇచ్చి తప్పినవాడు భర్త అవుతాడా కాడు రాజా విను అడుగు నువ్వు అడుగు ఇది కానీ నాతో నేను మాట్లాడతాను అయిపోయాయి అయిపోయాయా స్వామి నేను అడుగుతున్నాను పురాణాలలో ఇతిహాసం చెప్పిన మాట సత్యమా అసత్యమా ఒక వేదాలే సత్యమా పురాణాలు కావా అయ్యో పురాణాలు ఉన్నాయినా మరి పురాణంలో నాంజలిన పిబేతు జలం నతిష్టన్ పిబేత్ జలం ఏకాదశ్యాం ఉభయ సంధి నైవ పూజ్యేత్ కదాచన దోషిటితో నీరు తాగకూడదు నిలబడి నీరు తాగకూడదు ఏకాదశి నాడు రెండు పూటలా భోజనం చేయకూడదు ఉందా లేదా అయ్యో ఉంది నాయన అడుగు ఏమడుతావు రాజుగారికి ప్రజాపాలన చేయటంతో పాటు తనను తాను సంసారం నుండి తప్పించి పరమాత్మను చేరటానికి ప్రయత్నం చెయ్యకూడదని ఎక్కడైనా శాస్త్రంలో ఉందే అయినా అదేం లేదు అంటే రాజుగారు తరించే మార్గాన్ని ఆచరించవచ్చు కదా తప్పకుండా ఆచరించవచ్చు అయ్యా అయిపోయిందే చాలనా మీరేం ఋషులయ్యా ఇలా మాట్లాడారు, ఉన్నమాట చెప్పానమ్మా. వేదంలో లేదు, పురాణంలో ఉంది. పురాణంలో ఉంది వేదం చెప్పింది, అబద్ధం కాదు. రాజుగారు తాను తాతించవచ్చు, మోక్షానికి పోవచ్చు, రెండు ధర్మాలే. సరే నేను వెళ్ళిపోతున్నాను. భార్య వచ్చి, స్వామి ఏమిటిది, ఏమడిగింది ఆమె? పిల్లవాడి శిరస్సు ఖండించమంది, అంతే కదా. మీకోసం, మీ సత్యవాక్య పరిపాలన కోసం, మీ ధర్మరక్షణ కోసం, మీ వ్రతరక్షణ కోసం అబ్బాయి తనను తాను త్యాగం చేసుకుంటే వాడు మోక్షానికి పోడా? అబ్బాయికి మొట్లాడడం మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా పట్టుబడుతున్నారు? ఇవ్వండి అబ్బాయిని, ఆమెకి ఇవ్వండి. స్వయంగా కన్న తల్లి చెప్పింది, కొడుకు నాన్నగారు ఇంత పిచ్చివారు ఎందుకు అవుతున్నారు? ఈ శరీరం పోతే ఆ శరీరం వస్తుంది కదా వైకుంఠంలో, కదా ఆనందం కదా, ఇవ్వండి. భార్య కొడుకు ఇద్దరూ బలవంతం చేస్తే ఖడ్గం తీసుకున్నాడు స్వామి. ఖడ్గం తీసుకొని నరికే ప్రయత్నంలో స్వామి వచ్చాడు, చేయి పట్టుకున్నాడు, ఆపాడు, ముగ్గురికి మోక్షం ఇచ్చాడు. అంతటితో కథ అయిపోలేదు. ఎందుకు చెప్తున్నానంటే, నారద పురాణంలో ఉత్తర భాగం 85 అధ్యాయాలు ఉన్నాయి, అంత ఈ కథే. రుక్మాంగద చరిత్ర 85 అధ్యాయాలు, ఇంచుమించు 4000 శ్లోకాలు. అది మనం చదువుకుంటే అసలు ఏకాదశి అంటే ఏమిటి, ఏకాదశి ఎందుకు ఉండాలి, భోజనం చేయకుండా ఉంటే ఏమిటి ఫలితం, మనం ఎలా తయారవుతాం, ధర్మ అర్థ కామ మోక్షములు అన్నీ ఎలా లభిస్తాయి, ఎన్ని తప్పులు తొలగిపోతాయి, అసలు తప్పు చేయాలి ఆలోచన ఎందుకు వస్తుంది, వ్రతం చేస్తే ఎలా పోతుంది, అద్భుతంగా చెప్పారు. మనం కాస్త ఆ కథ వింటే కొంత తరిస్తాం కదా, చాలా అవసరం. మన రామాయణ అనుబంధంగా ఉంది. వారు ముగ్గురు మోక్షానికి వెళితే అంతకాలం రాజుగారి పురోహితుడు తపస్సు చేస్తూ ఎక్కడో ఉన్నాడు. తపస్సు అయిపోయింది, రాజ్యానికి వచ్చాడు. వచ్చే రాజుగారు లేరు, రాణిగారు లేరు, యువరాజు లేడు. ఏమయ్యారు? అయ్యా వైకుంఠానికి వెళ్ళారు. మీకెలా తెలుసు? స్వామి వచ్చాడు, పరమాత్మే స్వయంగా వచ్చి తీసుకొని వెళ్ళాడు. ఇంత చిన్న వయసులోనా ఇంత తొందరగా నిద్రపోయాడు? మరి మనమంతా ఏం కావాలి? అలాంటి ధర్మాత్ముడు మనను వదిలిపెట్టి వెళితే మనకేమిటి? మనం తరించొద్దా? ఎందుకు వచ్చాడు స్వామి, ఈయన పిలిచాడా? అయ్యో కాదండి, ఇలా ఒక మహానుభావురాలు మహారాణి గారు ఉన్నారు, మోహినీదేవి, ఆమె కోరింది, ఇలా ఇలా కోరింది, అది జరిగింది. ఇలా ఇంత దుర్మార్గురాలా మోహిని? అయ్యా దుర్మార్గం ఏమిటి, ఆయనకు మోక్షం ఇప్పించింది, ఆయనకు ఎలాగో మోక్షం కాదు, రేపు వస్తుంది మోక్షం ఆయనకు. ఇంత ధర్మాత్మునికి మోక్షం రాకపోవడం ఏమిటి? ఇంత త్వరగా వస్తే మనకైతే ఏం కావాలి? ప్రజలందరూ మంచి మార్గంలో నడిచే అవకాశాన్ని ఆ రాక్షసి మనకు పోగొట్టింది. పిలువ ఎక్కడుందో మహారాణి. తాను రాజపురోహితుడు, తాను వెళ్ళాలి న్యాయంగా. కోపంలో వస్తే రాణే రావాలి, రాజే రావాలి. వచ్చి, స్వామి నీవు దుర్మార్గురాలు, భస్మం కా నువ్వు, నీలాంటి రాణి ఉంటే మేము చెడిపోతాం. నీవు భస్మం కా, నీకు శరీరం ఎన్నడూ ఉండదు, శరీరంతో నువ్వు పొరపాటున కనపడ్డా నీ ఉండటానికి 14 లోకాల్లో నీకు ప్రదేశమే ఇది, స్థానమే ఉండదు. స్థానభ్రష్టాచరిష్యసి, రూపహీన దేహహీన స్థానభ్రష్టాచరిష్యసి, నీకు రూపం ఉండదు, శరీరం ఉండదు, ఉండటానికి స్థానం ఉండదు, వెళ్ళిపో. ఏం చేస్తుంది పాపం ఆమె గతి? వెంటనే భస్మం, శరీరం పోయింది, పరిగెత్తు వెళ్ళింది నాన్నగారి దగ్గరికి. ఎవరు నాన్నగారు? బ్రహ్మగారు. నాన్నగారు నా గతి ఏమిటి, ఏం జరిగింది, ఇలా మేమేం చేస్తాం? బ్రాహ్మణుని వాక్యానికి తిరుగులేదు, మేమేం చేయలేం. అన్నగారు ఎవరు? అన్నగారు యముడు. నేనేం చేస్తాను, తప్పు చేసావు అనుభవించు. తప్పు చేసింది నీకోసం కదయ్యా, కదా. యమలోకం బాగుండాలంటే వెళ్ళి చేశాను, ఇప్పుడు నువ్వు అనుభవించుంటే నువ్వేం బాగుంటావా? ఇది ఎక్కడ న్యాయం అయ్యా? బ్రహ్మ ఉండి సరే అడుగుదాం. వెళ్ళాడు పురోహితుని దగ్గరికి. అయ్యా మనమ్మ అయ్యా కొంచెం చూడండి, చూసేదేముంది, భస్మం కావడం తథ్యం, రూపం ఉండదు. పెద్దలు మీరు వచ్చి అడిగారు కాబట్టి ఆమెను మొత్తం భూమండల తీర్థయాత్రని చేయమనండి. ఎక్కడ మునిగితే దేహం వస్తే అక్కడ శాపం పోయినట్టు. సరే వెళ్ళి 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 భద్రికాశ్రమంలో అలకనంద ఉంది కదా, స్నానం చేస్తే రూపం వచ్చేసింది. మరి ఎక్కడుండాలి? స్థానం లేదు, ఎక్కడుండాలి? స్వామి ఎక్కడుండాలి? నువ్వు ఉండొద్దని చెప్పాం కదా, శరీరం వచ్చింది స్వామి, శాపం పోయింది కదా, ఎక్కడుండాలి? నీకు ఉనికి కావాలా? దశమితో కలిసి వచ్చిన ఏకాదశి నీ ఇల్లు పో అన్నాడు. అర్థమైందా? దాన్ని యమి అంటారు. దశమి ఏకాదశి రెండు కలిసి వచ్చిన రోజును యమి అంటారు. అంటే యముడు చెల్లెలు. ఆనాడు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో ఆ ఫలితం ఆమెకు పోతుంది. యమి సంగృహ్యతే లోకే యశ్యాం ఆచరతి ధ్రువం దశమీయుక్త జాతాయాం ఏకాదశ్యాం పునఃపునః. దశమితో కలిసి ఉన్న ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వ్రతం చేసినటువంటి వారి పుణ్యం మోహిని అమ్మకిచ్చిన వాళ్ళం అవుతాం. దాన్ని మోహిని ఏకాదశి, యమి ఏకాదశి, అర్గడ ఏకాదశి అని మూడు పేర్లు ఉన్నాయి దానికి. మనకు ఏకాదశిలు న్యాయంగా ఎన్ని? 24 కదా. కానీ 18 పురాణాలలో ఏకాదశి వైభవం పేరు మీద ఏకాదశి యొక్క విషయాలు వర్ణించుకుంటూ చెప్పినవి 894. 12,000 శ్లోకాలు ఉన్నాయి. చిన్నగా ఏరుతున్నాం. అష్టాదశ పురాణములలో ఏకాదశి వైభవం అని పేరు పెట్టి 12,000 శ్లోకాలు. మరి 12,000 శ్లోకాలు అనుకుంటే మనకు సుమారు 4,000-3,000 పేజీలు అవుతుంది, పెద్ద గ్రంథం అవుతుంది. స్వామి చేయించాడు మనకేంటి, అందరికీ పనికి వస్తుంది కదా. ఎన్నో సందేహాలు ఉన్నాయి ఏకాదశి మీద, ప్రతి వాళ్ళకి తెలిసిన వాళ్ళు సందేహాలు ఉంటాయి. అవన్నీ తొలగి విశేషంగా తెలుసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు యమి అనే ఏకాదశి ఆమెది అని నిర్ణయిస్తే ఆమె వెళ్ళిపోయింది. ఎందుకీ కథ అంటే, లక్ష్మీదేవి అమ్మాయి ఒక్క రాజు, ఒక్క మహారాజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే, ఆచరింపచేస్తే తన రాజ్యంలో యమధర్మరాజు రాజీనామా ఇస్తానన్నాడు. గుర్తుంది కదా, ఆ స్వామి గుర్తుంది. మరి మనమే స్వయంగా తప్పు చేసిన వారందరినీ క్షమించుకుంటూ పోతే యమలోకం ఉంటుందే? మరి యమలోకం తాళం ఎత్తామా? ఓహో, అదా స్వామి మీ బాధ. యమలోకానికి తాళం వేయవలసి వస్తుంది కాబట్టి తప్పు చేసిన వారిని తీసుకోవద్దు అంతేనా? బాగుంది స్వామి. మరి తప్పు చేసిన వారందరినీ యమలోకానికి పంపితే మన దగ్గరికి ఎవరు వస్తారు? మరి తాళం వైకుంఠానికి ఎత్తామా? మన ఇద్దరమే కూర్చుందామా? కథా కాచన సంవిష్ట సుజతాం, ఓ చక్కటి కథ ఉంది స్వామి చెప్తాను. కలియుగంలో మానవులు ఎలా ఉంటారండి తెలుసు కదా, అయినా ఓ చిన్న మాట చెప్తాను. అమ్మ చెప్పిన మాట ఇది, వివాహమైన వెంటనే, పెళ్ళి అయిన వెంటనే భార్యాభర్తలు ఏం కోరుకుంటారు? మేమిద్దరమే ఉండాలి, మాకు ఇంట్లో కానీ బయట కానీ ఇంకొకరు ఉండకూడదు, అమ్మానాన్నలు అక్కడ ఇక్కడ వద్దు. ఇంకా ఇవాళ ఇవాళ రేపటి కాలంలో ఏం కోరుతున్నారు? అమ్మానాన్న లేని అబ్బాయినే చేసుకుంటాను అంటున్నారు. ఊరిపిచ్చేవారు అమ్మానాన్న లేకుంటే అబ్బాయి ఎలా వస్తాడు? వాళ్ళకి అర్థం కాదు అడుగుతున్నా అంటున్నారట. అది అడిగాను, అమ్మానాలే అబ్బాయి ఎలా వస్తాడు మరి? అంటే అబ్బాయిని కానీ అమ్మాయికిచ్చి వాళ్ళు వెళ్ళిపోవాలట. అంత ఘోరంగా ఉంది. పోనివ్వండి, పెళ్ళైన కొత్తలో మేమిద్దరం తప్ప మరెవరూ వద్దు అని కోరుకుంటారు. కానీ ఏం జరుగుతుంది? అయ్యో కొత్తగా పెళ్ళయింది, కొట్లాడుకుంటారో కోప్పడుకుంటారో మాట్లాడుకుంటారో ఏం చేస్తారో తెలియదు కదా, కదా దగ్గర ఉండి కాస్త అన్ని నేర్పాలి అని ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు అన్నగారు తమ్ముళ్ళు వద్దన్నా వచ్చి కూర్చుంటారు ఓ ఏడాది దాకా రెండేళ్ళ దాకా కదా. తరువాత 60-65 ఏళ్ళు వచ్చాయనుకోండి ఈ దంపతులకి ఏమనుకుంటారు, ఎవరన్నా ఇంట్లో పక్కన ఉంటే బాగుంటుంది, కాళ్ళ నొప్పులు నడువు నొప్పులు చేత నొప్పులు తీవ్రాన్ని తిరగలేం, అబ్బాయో కోడలో అమ్మాయో అల్లుడు ఎవడో మనవలం ఎవరాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటే ఏమవుతుంది, పెళ్లి చేసుకొని అమ్మాయి అత్తగారింటికి పోతుంది, పెళ్లి చేసుకొని అబ్బాయి కూడా అత్తగారింటికి పోతాడు. అంటే కోడలతో కొడుకు పోతాడు, అల్లుడితో బిడ్డ పోతుంది, ఇద్దరే ఉంటారు. అర్థమైందా? మేమిద్దరమే ఉండాలన్నప్పుడు నలుగురు ఉంటారు, మాకు నలుగురు ఉండాలన్నప్పుడు ఇద్దరే ఉంటారు. 65 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇద్దరే కూర్చొని ఏం చేస్తారండి ఇంట్లో, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఎంతకాలం గడుపుతారు? ఎందుకీ కదా, అయ్యో స్వామి అర్థం కాలేదా, మీరు తప్పు చేసిన వారిని క్షమించకుంటే మన ఇద్దరమే ఉండాలి వైకుంఠంలో, మీ ముఖం నేను నా ముఖం మీరు ఉందామా అంటే అబ్బే లేదే మరి ఎలా, గట్టి చిక్కే వచ్చింది. తప్పు చేసిన వారిని క్షమిస్తే యమలోకం ఉండదు, క్షమించకుంటే మరి వైకుంఠం ఉండదు, ఏం చేతాం, కొంచెం సమస్యే స్వామి. మీరు క్షమిస్తారంటే ఒక మాట చెప్తాను, చెప్పు కాదంటానా, ఓ చిన్న ఉపాయం, తప్పు చేసిన వాడు తాను తప్పు చేశానని తెలుసుకొని వచ్చి స్వామిని మహాప్రభో సర్వాపరాధాన్ క్షమస్వ, నేను తప్పు చేశాను మన్నించండి అని క్షమాపణ కోరిన వాడిని క్షమించండి. తప్పు చేశానని తెలియకుండా గుర్తించకుండా అడగకుండా అదే తప్పులు మారుమారు చేస్తుంటారు వాళ్ళు, యమలోకం పోతారు. తెలుసుకున్న వాళ్ళు మీ లోకానికి వస్తారు, ఆ లోకం బాగుంటుంది మన లోకం బాగుంటుంది, నచ్చితే చెయ్యండి. ఇత్యేవం ఉచితై ఉపాయై విసుమార్య స్వజనయసి మాత తల్లి, పరమాత్మకు ఇలా చక్కని ఉపాయం చెప్పి మా తప్పులను పరమాత్మ చేత మరిపిస్తావు, తప్పిస్తావు, క్షమాపణ చేయిస్తావు, అందుకే నిన్ను తల్లి అన్నారమ్మా. తల్లి అంటే ఏం చేయాలి, పిల్లవాడు చేసిన తప్పులను తండ్రికి నచ్చజెప్పి వాడిని క్షమించేలా చేసి వాడిని బాగు చేయాలి కదా, ఆ పని నీవు చేస్తున్నావు, అందుకే మాత తదశిన, నీవు నాకు మా అందరికీ తల్లివి. పితేవ త్వత్ప్రేయాన్ జనని పరిపూర్ణాగసి జని హితశ్రోతో వృత్య భవతి చ కదాచిత్ కలుషదీ కిమేతత్ నిర్దోషకైహ జగతి ఇత్యేవముచితై విపాయై విస్మార్య స్వజనయసి మాత. అందుకే నీవు తల్లివమ్మా. ఎందుకు అమ్మ తల్లి అయిందో చెప్పిన శ్లోకం ఇది. ఇక మరొక భాగం అమ్మవైభవంలో ఇదే స్తోత్రంలో రాముడు గొప్పవాడా, సీతమ్మ గొప్పదా, మనందరి ఓటు ఎవరికేతాం, అమ్మకా నాన్నకా, అందరి ఓటు అమ్మకే వేస్తాం కదా, ఓ శాస్త్రం ఉంది. నాన్నగారు అమ్మ పక్కన ఉన్నప్పుడు అబ్బాయి వచ్చాడు 3 ఏళ్ళవాడు, అరే నాన్న నీకెవరంటే బాగా ఇష్టం రా అడిగి ఒక లడ్డు పట్టుకున్నాడు చేతిలో, లడ్డు చూపుతూ ఎవరంటే ఇష్టం రా, వీడి లడ్డు పట్టుకున్నాడు వీడు. వాడేం చేశాడు, అమాంతం వచ్చి నాన్న ఒళ్ళో కూర్చున్నాడు, చూసావా అంటున్నాడు, లడ్డు లాక్కు అమ్మ ఒళ్ళో కూర్చున్నాడు పోయి. ఏమైనా ఇస్తానంటే నాన్న ఇష్టం, ఏమి ఇయ్యకున్నా అమ్మ ఇష్టం, కొట్టినా తిట్టినా అమ్మే ఇష్టం. నాన్న తిడితే అబ్బే నాన్న మంచోడు కాదు, అమ్మ తిడితే తిట్టినా అమ్మ మంచిదే, రామాయణంలో రాముడి కంటే మా సీతమ్మే గొప్పది అంటాడు పరాశర భట్టారు. మాత మైథిలి రాక్షసీ త్వయి తదైవ ఆర్ద్రాపరాధాస్త్వమీ రక్షంత్య పవనాత్మజాతు లఘుతర రామస్య గోష్ఠీకృత. అమ్మా తల్లి, నువ్వే చాలా గొప్పదానవమ్మ. ఎందుకు? నీవు లంకలో ఉన్నప్పుడు అశోకవనంలో శుభవృక్షం కింద నీవు కూర్చున్నప్పుడు నీ చుట్టూ ఎవరున్నారు? రాక్షసులు ఉన్నారు. మనం చెప్పుకుంటాం రామాయణాన్ని, చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఇక్కడ కూడా అనుసంధానం చేసుకున్నాం. పరమ వేదాంతం, పరమతత్వం మన కథ రామాయణం. లంక అంటే మన శరీరము, రావణాసురుడు అంటే మన మనస్సు, సముద్రము అంటే సంసారము. సంసారం అనే సముద్రంలో, లంక అనే శరీరంలో రావణాసురుడు అనేటువంటి మనస్సు ఏం చేసింది? జీవుణ్ణి తీసుకొని పోయి బంధించింది కదా. మనమందరం ఎక్కడున్నాం? శరీరంలో బంధించబడి ఉన్నాం. శరీరం అంటే లంక. ఎందుకు వెళ్ళాం? పరమాత్మను విడిచిపెట్టి శరీరంలోకి ఎందుకు వెళ్ళాం? పరమాత్మ కంటే వేరే వస్తువు కావాలని కోరుకుంటే వెళ్ళాం. సీతమ్మ అంటే జీవుడే. ఎప్పటిదాకా సీతమ్మ రాముడే కావాలని కోరుకుందో అప్పటిదాకా రాముడి వెంటే ఉంది కదా. అదే సీతమ్మ నువ్వు కాదు లేడీ బాగుంది వెళ్ళిపోయారు. మనం కూడా సంసారాన్ని ప్రేమిస్తే పరమాత్మను కాదంటే శరీరంలో ఉంటాం. యావత్ విత్త ఉపార్జన సక్త తావత్ నిజ పరివారో రక్త. ఆదిశంకర్ల భజగోవింద. ఎంతవరకు మనం ధనాన్ని ఆశిస్తూ సంపాదిస్తూ ఉంటామో అంతవరకు, మనం చెప్పుకున్నాం కదా, లోకమంతా చాలా గొప్పవాడు రా, పురుషార్థివిరా, బాగా సంపాదిస్తున్నావు అంటాడు. అది కాస్త పోయింది, కన్న కొడుకు కూడా చూడడు. ఎంత బాధ అంటే డబ్బు బాగుంటే కన్న కొడుకు చూడడు, నిన్ను చూడడు, డబ్బును చూస్తాడు. డబ్బు ఇవ్వలేదు తీసుకుంటాడు, వానికేం బాధ లేదు. డబ్బు బాగున్నా కొడుకు తండ్రిని చూడడు, డబ్బు అసలు లేకున్నా అసలు చూడడు. ఎప్పుడు చూస్తాడు? చూస్తాడు అనుకోవడమే తప్పు అంటారు. కాబట్టి సంసారము కంటే వేరే వస్తువు కోరినటువంటి జీవుడు శరీరంలో బంధింపబడతాడు మనస్సుతోటి. మనస్సే జీవునికి వేరే వస్తువు మీద ఆశ కనిపిస్తుంది. రావణాసురుడే బంగారు లేడిని పంపి సీతమ్మకు ఆశ కల్పించాడు కదా, అదే అర్థం. అందులో అశోకవనంలో ఉంది సీతమ్మ. చుట్టూ ఎవరున్నారు? రాక్షస తీరున్నారు. సుందరకాండ వినారి ఎంత అద్భుతంగా చెప్తాడు. వారందరి పేర్లు తెలుసా ఏమిటో? సీతమ్మ చుట్టూ కాపలా కాసే రాక్షసీల పేర్లు ఏకాక్షి, ఏకకర్ణ, అకర్ణ, శంకుకర్ణ, అనాశ, వినాశ, అతినాశ, కయసన్నిపనాశ, మస్తకోచ్ఛ్వాస నాశిక. ఏం పేర్లు ఇవి? కన్ను, ముక్కు, చెవి, పెదవి, వక్షస్థలం, నాభి, ఉదరం, చేతులు, కాళ్ళు, ఇవే పేర్లు. ముక్కు లేనిది, పెద్ద ముక్కు ఉన్నది, పెద్ద చెవులు ఉన్నవి. ఒక అమ్మాయి పెదవి నాభి దగ్గర వెళ్ళాడుతున్నదట. లంబోష్టి, చుబుకోష్టి, లంబాస్య, లంబజానుక, హ్రస్వ, దీర్ఘ, తథాకుబ్జ, వికట, వామన. ఏంటివి? మస్తకోచ్ఛ్వాస నాసిక. ఒక అమ్మాయి ముక్కు ఇక్కడి నుంచి వెళ్ళాడబడింది. ఇక్కడుంది ముక్కు, ఎంత అందంగా ఉంటుందండి. ఇక్కడుంది ముక్కు, మస్తకోచ్ఛ్వాస నాసిక. అన్ని నాసికలు, కరణాలు, పెదవులు, ఉదరాలు, స్తనములు ఇదే పేర్లు. ఎందుకు ఈ పేర్లు? మనందరినీ శరీరంలో బంధించేది ఎవరు? ఎవరు? ఇవి కావా? అవయవాలు కావా? కదా. నామ వినకుంటే కన్ను తీసేస్తాను, వినాలి. చెవు తీసేస్తాను, వినాలి. నేను బాగుండాలి, ఈ కన్ను బాగుండాలి, ఈ చెవులు బాగుండాలి, ముక్కు బాగుండాలి, నోరు బాగుండాలి, నాలుక బాగుండాలి, పండు బాగుండాలి. కన్ను పనిచేయదు, కొత్త కన్ను. చెవి పనిచేయదు, కొత్త చెవి. చేస్తూనే ఉన్నాం కదా. అవయవాలను జాగ్రత్తగా కాపాడుకోవటానికే శరీరంలో జీవుడు బంధించబడతాడు. అవయవాల రక్షణలో పడి ఆయన మరిచిపోతారు. ఇదే సుందరకాండండి. ఇలా సీతమ్మ అశోకవనంలో ఉంటే చుట్టూ రాక్షస స్త్రీలు ఏమన్నారు? రావణం భజభర్తారం, రావణం భజభర్తారం, రావణం భజభర్తారం. రావణాసుణ్ణి భర్తగా ఒప్పుకో, 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 లేకుంటే నిన్ను చంపేస్తాం, తినేస్తాం. ఏమన్నారు వాళ్ళు? కంఠం ఆయా పీడయామకి మాస్తితే గొంతు పిసికేంట్రా, ఇది మొండిది వినదు ఈమె, చనిపోతుంది. చనిపోయింది చెబుదాం పోయి. మానుషి సామృతేతిహ, రాజారాజా ఆ అమ్మాయి చనిపోయిందండి. ఏమంటాడు మా రాజుగారు? నాత్ర కశ్చన సందేహ కాతీతి సవ, తినండిరా అంటారు. ఎట్లా వాళ్ళకి బిస్కెట్లు చక్కెట్లు కదా, లాటతులకు మాతో నోట్లు వేసుకుంటారు. తెలుసా, ఎలాగూ వినదు, చంపేద్దాం, రాజుకు చెబుదాం, తిందాం, తిందాం. కానీ తినే ముందు మనందరం పేచీ లేకుండా తినాలి కదా. ఎవరికి ఏమేం కావాలో చెప్పండి. ఎవరికి కళ్ళు కావాలి, ఎవరికి పండ్లు కావాలి, ఎవరికి తలకాయ కావాలి, ఎవరికి చేతులు కావాలి, ఎవరికి హృదయం కావాలో చెప్పండి. అన్నీ ఖండముడు చేసి ఏ భాగం ఆ భాగం వేరే రాశిగా పెట్టి ఎవరికి అవసరం వాళ్ళు తింటాం. అయినా ఉత్తమ అవసరం తింటే బాగుండదు కదా, అనుపానంగా ఇంత మద్యం కూడా తీసుకుందాం. అర్థమవుతున్నదా? బతికిన ఒక అమ్మాయిని ముందర పెట్టుకొని నీ గొంతు పిసుకుతాం, నిన్ను చంపుతాం, నీ శరీరాన్ని ముక్క ముక్కలుగా ఖండిస్తాం, మధ్య నచ్చుకొని తింటాం అంటుంటే ఎలా ఉంది, ఎలా ఉంటుందండి, ఎంత క్షోభ ఉంటుంది? ఇవన్నీ అన్నారు వాళ్ళు. ఆమె వింది, హనుమంతుడు విన్నాడు, పక్క పైన చెట్టు మీద కూర్చొని. కానీ వాళ్ళ సమయం కాదు, ఏం చేయలేదు, మాట్లాడలేదు. రాముడిని తీసుకొని వచ్చారు, యుద్ధం జరిగింది, లవణాసురుడు చచ్చాడు, రాముడు గెలిచాడు. గెలిచాడన్న వార్తను వెళ్ళి సీతమ్మకు చెప్పాలి. హనుమంతుడే వెళ్ళాడు, అమ్మా రాముడు గెలిచాడు, లవణాసురుడు చచ్చాడు, ఇప్పుడు లంకకు రాదు విభీషణుడు, ఇప్పుడు నీవు నీ ఇంట్లో ఉన్నావు, ప్రమాదం లేదు నీకు, ధైర్యంగా ఉండు అని చెప్తే అంతే అలాగే చూస్తూ కూర్చుంది. పెద్ద విప్పలేదు, మాట్లాడలేదు. తల్లి నేనమ్మా, హనుమంతుండమ్మా, గుర్తుపట్టలేదా, అప్పుడు వచ్చానే. అన్నీ తెలుసురా నాన్న, అన్నీ గుర్తింది, మర్చిపోతానా? కానీ నా ఆలోచన వేరే ఉంది. ఈ నా కర్మో నీ కర్మో తెలియదు. నువ్వు అప్పుడు వచ్చి రాముడు బాగున్నాడు అని చెప్పావు, అంత మంచి వార్త. నేను నీకేమి ఇచ్చానురా కానుకలు, నా దగ్గరే ఉన్న ఇవ్వటానికి. ఇప్పుడు వచ్చి రాముడు గెలిచాడు అన్నావు, ఇప్పుడు ఏం లేదు. అక్కడికి వెళ్ళి మా రాముడికి సీత బాగుంది అని చెప్పావు, ఆయనేమిచ్చాడు? ఆయన దగ్గర ఏం లేవు. మరి ఇది మా కర్మనా నీ కర్మనా? ఇంత మంచి వార్త చెప్తే నీకు బహుమానమే లేదు అని బాధపడుతున్నాను రా నాయన, వేరే ఏం లేదు. అయ్యో తల్లి, దిగులెందుకమ్మా, నీ దిగులు నేను తీరుస్తాను. నిజంగా నీకు నాకేదైనా ఇవ్వాలనే భావమే ఉంటే నేను అడుగుతాను, నువ్వు ఇవ్వు. నేనా? అవును తల్లి, నువ్వే ఇవ్వగలవు, నీ చేతిలో ఉంది, అడగమంటావా? ధర్మబద్ధమైతే అడుగు. అయ్యో తల్లి, అధమంగా మాట్లాడతానా? ఏం లేదమ్మా, అప్పుడు నేను ఉన్నప్పుడు వీళ్ళంతా గొంతు పిసుకుతాం, ముక్కలు ముక్కలు చేస్తాం, ఖండం చేస్తాం, నరుకుతాం, అందులో నంచుకొని తింటాం, ఇందులో నంచుకొని తింటాం. నిన్ను ఎంత బాధ పెట్టారమ్మా, పెట్టారు కదా, జ్ఞాపకం ఉందా? ఉంది నాయన. అప్పుడు మన కాలం కాదు, ఊరుకున్నాం. ఇప్పుడు రాజ్యం మనదే, నీవు పర్మిషన్ ఇవ్వు, వీళ్ళను ముష్టిఘాతాలతోటి మోచేతి గుద్దు, అందరిని చంపేస్తాను. వరమివ్వు తల్లి. మనమైతే ఏం చేస్తామండి, ఇంకాలేసినాము కానీ అంటాం. కానీ ఆమె వాళ్ళకు కూడా తల్లి, మనకే కాదు, లోకమాత కదా. రాజసముశ్రయ వశ్యానాం విధేయానాం పరాజ్ఞయ కుప్యేత వానరోత్తమ. పిచ్చివాడా, ఏం మాట్లాడుతున్నావురా, వాళ్ళను కొడతావా, వాళ్ళని చంపుతావా, వాళ్ళు ఏం తప్పు చేశారా, వారి రాజుగారి ఆజ్ఞను వాళ్ళు పరిపాలించారు, రాజుగారి ఆజ్ఞను తూజ తప్పకుండా పరిపాలించే వారికి బహుమతులు ఇవ్వాలన్నా శిక్ష వేయాలనా? గవర్నమెంట్ జీవో విడుదల చేస్తుందండి, మరి ఆ జీవోను అమలు చేసిన ఎన్జీఓలకు శిక్ష వేయాలన్నా ప్రమోషన్ ఇవ్వాలనా కదా? చెప్పినట్టు విన్నారు వాళ్ళు, రావణాసురుడు ఏం చెప్తే అది విన్నారు, అక్షరాలా పాటించారు, తూచా తప్పలేదు. విధేయులు వాళ్ళు, ప్రభువుకు విధేయులు, వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు. కావాలంటే ప్రమోషన్ ఇద్దాం వాళ్ళకు, ఎందుమిటా తప్పు కదా. అదిగాక నిజంగా తప్పు చేసినా పాపానాంబ శుభానాంబ వధార్హాణం ప్లవంగమ కార్యం కరుణమారియేణ నా కశ్చిన్న అపరాధ్యతి. మళ్ళవే మాట, పాపాత్ములైనా పుణ్యాత్ములైనా చంపదగిన వారైనా సరే బుద్ధిమంతుడైన వాడు దయచూపి బ్రతికించాలి, చంపకూడదు. ఎందుకంటావా, తప్పు చేయని వాడు ఎవడు? తప్పు చేసిన వారందరి శిక్షించడం మొదలు పెడితే మనం ఎవరిని రక్షించాలి? చంపదగిన వారినే దయ చూపాలి. అర్థమైందే? సీతమ్మను అన్ని రకాలుగా అన్ని రీతులుగా హింసించి బాధించి ఇబ్బంది పెట్టిన వారిని ఆ తల్లి నేనున్నాను అని. మాత మైథిలి రాక్షసీ త్వయి తదైవ ఆర్ద్రాపరాధాస్త్వమీ. అప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నారు, దూషిస్తూనే ఉన్నారు. రావణాసుడు చచ్చాడు అని కూడా నోరు మూసుకున్నారు, అప్పటిదాకా చేస్తూనే ఉన్నారు. అంటే రెడీ హ్యాండెడ్గా పట్టుకోబడ్డా వారిని నీవు రక్షించావు కదా. మరి రాముడు ఏం చేశాడు? రక్షించాడు ఎవరిని? రాక్షస స్త్రీలు మేము తప్పు చేశాం, మమ్మలను క్షమించమ్మని అడిగారా అండి సీతమ్మను? అడుగుదాం అనుకున్నారంతే, ముఖం చేయలేదు. ఇన్ని మాటలు మాట్లాడేలా క్షమించాలి కదా. క్షమాపణ కోరటానికి వీలు లేదు, అలాంటి వారిని క్షమించావు. అంతేనా? ఇంకో మాట తల్లి గుర్తు చేస్తాను, ఇంకొకడు ఉన్నాడు మహాకిరాతకుడు, ఎవడు వాడు? కాకాసురుడు. చిత్తగడపోతం దగ్గర గోదావరి తీరంలో సీతారాములు జలక్రీడలాడి హాయిగా విహరించి అలసిపోయి ఒకరి ఒడిలో ఒకరు పడుకున్నారు. ఆ సమయంలో సీతమ్మ రాముని ఒడిలో పడుకుంటే కాకాసురుడు వచ్చి వక్షస్థలాన్ని గాయపరిచాడు. ఈమె కొడుతూ ఉంది చీర చెరుగుతోటి, ఇంకేదో రాయతోటి పెళ్ళతోట పోతూ ఉంది, వస్తూ ఉంది. రాముడు చూస్తూ ఉన్నాడు, నవ్వుతున్నాడు. ఒక్క కాకి వస్తే ఇంత గోలనా అని. ఈమె కోపం వస్తుంది, ఓ పక్కన సిగ్గుపడుతుంది, ఓ పక్కన బాధపడుతుంది. తరువాత ఈమె ఒడిలో రాముడు పడుకున్నాడు. అప్పుడు ఛాన్స్ వచ్చింది కదా అని మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ గాయపరిచాడు. అయ్యో రాముడు పడుకున్నాడు నిద్రపోతున్నాడు, కదలకూడదు నిద్రపో కదిలితే ఆయన భంగమవుతుంది అని కాకి ఎంత గాయపరుస్తున్నా సహించింది, మాట్లాడలేదు. గాయమై రక్తము స్రవించి రాముని ఒంటి మీద రక్తం పడితే వేడి రక్తపు స్పర్శకు రాముడు లేచాడు. చూచాడు, ఎవరు నిన్ను గాయపరుస్తుంది, వాడెవడు? అది తలకాయల పాముతో ఎవడు ఆడుకుంటున్నాడు? అలా చూశాడు, ఎదురుగా ఉంది అక్కడే కాకి. అది నేటి గుర్తు, నఖై సరుధిరై స్థితం, నెత్తురు అంటిన గోళ్లతో ఉంది. గుర్తండి, వెంటనే తాను కూర్చున్న ఒక దర్భాసనం నమ్మించి ఓ దర్భను ప్రయోగించాడు, బ్రహ్మాత్రముగా మంత్రించి వక్షస్థలాన్ని గాయపరిస్తే కోపించిన స్వామి బ్రహ్మాత్రంగా దర్భను పంపాడు. మరి బ్రహ్మాత్రంగా ప్రయోగిస్తే బ్రహ్మాత్రం ఏం చేయాలండి? చంపాలా, బతికించాలా కదా? బ్రహ్మాత్రం ప్రయోగిస్తే వెళ్ళి చంపిందా కాకుని? లేదే. మరేం చేసింది? వెంట వెళ్ళింది. ఎక్కడికి? వాడు పోయిన చోటుకల్లా. వాడు వెళ్ళాడు నాన్న దగ్గరికి, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవడు వాడు? కాకాసురుడు, రాక్షసుడు కాదు. పుత్రక చక్రస్య వాయస పతతాం వరహ, ఇంద్రుని కొడుకు వాడు. జయంతుడే, లేదా మరొక పేరు అనుకుందాం. మరి ఇంద్రుని కొడుకు ఇలాంటి జబ్బు ఏమిటి? ఎందుకు ఇంద్రుని కొడుకు ద్రోహం చేయాలనా ఉపకారం చేయాలా? ఇంద్రునికి రాజ్యం ఇప్పిద్దాం వచ్చిన రాముని భార్యను మరి ఇంద్రుడు గాయపడతవచ్చా? మనకి సమాధానం ప్రశ్నకు వాల్మీకి రామాయణం చెప్పలేదు, రమణం లేదు. అందుకే అన్ని పురాణాలు చదివితే అని సమాధానం దొరుకుతుంది. ఈ సందేహాన్ని పద్మపురాణంలో రామాయణం తీర్చేసింది. ఎందుకు చేశారు వాళ్ళు అంటే, సరే నారాయణ స్వామిని నారాయణమూర్తిని కోరుకున్నారు వరం, ఆయన వచ్చానన్నాడు, వచ్చాడు, పుట్టాడు, వాడిని చంపాలంటే చంపుతానన్నాడు కదా, రావణాసుని చంపుతాను నేను వచ్చేసాను అన్నాడు, బాగుంది వచ్చాడు సంతోషం. తర్వాత ఏం చేశాడు? విశ్వామిత్రుడు వచ్చాడు, నా వెంట రావయా అంటే వెళ్ళాడు, తారకం చంపు చంపాడు, యజ్ఞాన్ని కాపాడు కాపాడాడు, శివధనస్సు ఎత్తు ఎత్తాడు, పెళ్లి చేసుకో చేసుకున్నాడు, దశరథ చేసుకుంటే రాజ్యానికి వచ్చారు, కొన్నాళ్ళు బాగున్నారు, పటాభిషేకం చేస్తానన్నాడు, అయ్యా మంచిదన్నాడు, చెయ్యను మంచిదన్నాడు, అడవికి పోయాడు. ఏమిటిది అనుకున్న కోపము తాపమైనా ఉన్నాయా? రాజ్యం ఇస్తాను అంటే సంతోషిస్తాం అంటాడు, ఇయను పొమ్మంటే సంతోషం అంటాడా? ఏం కదండి ఇది, ఆయనేం స్వామి, అదేం వ్యక్తిత్వం, పౌరుషం అభిమానం ఏం ఉండొద్దా? కోపం రాదా ఆయనకు? నిజంగా రాముడి కోపమే రాకుంటే రావణాసుడు చస్తాడా? ఈయనకి ఎలా కోపం వస్తుందో పరీక్షించాలి, టెస్ట్ పెట్టాలి అనుకున్నారు అని వీణి పంపారు. ఎవడు వాడు? వాడు కొడుకే కదా అమ్మకు. కొడుకు తల్లి స్తన్యాన్ని తీసుకుంటే తప్ప ఏం బాధలేదు కదా, వీణి పంపించారు. అది వెనక కథ. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే కాకాసురుడు స్వర్గానికి వెళ్ళాడు, తండ్రిని తల్లిని దేవతలను బ్రహ్మలోకాన్ని కైలాసాన్ని మరోలోకాన్ని మరోలోకాన్ని అందరితో వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి ఎవ్వరూ కాదంటే ఆ మాత్రం వచ్చి మళ్ళీ పడ్డాడు కింద. కథ వినటానికి బాగుంది. ఇన్ని లోకాలు తిరుగుతుంటే బ్రహ్మాత్రం వాని వెంట బాడీగార్డుగా పోయిందా? ఆలోచించాలి వద్దా? అస్త్రం ప్రయోగిస్తే శత్రువును చంపాలా వెంట పోవాలా బాడీగార్డుగా? అంటే రాముడు బ్రహ్మాత్రం చంపలేదా కాకాసురుణ్ణి? ఎందుకు చంపలేదు? బ్రహ్మాత్వానికి తిరుగుందా? లేదు. మరి ఎందుకు చంపలేదు? పద్మపురాణం చెబుతుంది, అహో అయం యథా బాలః, ఏమి స్వామి అండి మన స్వామి, ఈ రాముడు ఏం రాముడు అండి, వాడు ఏదో పిల్లవాడు. ఆడవాళ్ళకున్న కొన్ని బాధలు మగవాళ్ళకి ఏం తెలుస్తాయి? కోపం ఒక్కటే, పసిపిల్లవాళ్లకు తల్లి పాలిస్తుంటుంది కదా, ఆకలితే పాలిస్తుంది, తను పాలిస్తుంది. ఒక్కొక్కసారి ఏదో కారణం వల్ల తను బారు రావు, పిల్లవాడి నోట్లోకి పాలు పడలేదు, ఏం చేస్తాడు? కోపం వచ్చి కొరికేస్తాడు కదా, కొరగ్గానే తల్లి విడకాయ తీసి చంపేస్తుంది, పోనీ తండ్రి చంపుతాడా? మరి వీడేం చేశాడు? అదే పని చేశాడు కదా, ఆకలి అయింది, పాలకొచ్చాడు, రాలేదు, కొరికాడు, ఆ మొత్తానికి చంపేయాలా? అయ్యో పిల్లవాడు చస్తాడే, ఈ బ్రహ్మాస్త్రం ఏం చేస్తుందో అని జాగ్రత్తగా బ్రహ్మాస్త్రాన్ని అమ్మ చూస్తూ ఉంది. అమ్మ దృష్టి పడ్డ తరువాత అమ్మ దృష్టిని కాదని ఏ అస్త్రమైనా వెళ్ళగలదా ముందరికి? బ్రహ్మాస్త్రానికి కాకాసురునికి ఈ మధ్యన సీతా కటాక్షం అడ్డుగా నిలిచింది. అందుకే వాడు తిరిగి తిరిగి తమేవ శరణంగత మళ్ళీ వచ్చి రాముడి ముందరనే పడ్డాడు. ఎలా పడ్డాడు తెలుసా? వ్యత్యస్త పాద పపాత అంటుంది పద్మపురాణం. రాముడి పాదాలకు తన పాదాలు తగిలి ఎలా పడ్డాడు వాడికి తెలియదు, మూర్చపోతున్నాడు, స్పృహ లేదు, అసలే తప్పు చేశాడు, ఆయన కోపంగా ఉన్నాడు. ఇప్పుడు కాళ్ళకు కాళ్ళు తగిలితే ఆయనే పిసికేస్తాడు, మిడకాయ గతేం లేదు. చూచింది తల్లి, అయ్యో ప్రమాదమే, రాముడిని చూసింది, ఆయన ఎటో చూస్తున్నాడు, అమాంతం తిరిగి తలకాయ తిప్పేసింది. కాకాసురుడి తలకాయను రాముడి పాదాల వైపు చేర్చింది. రాముడు చూడడా? రాముడు ఎక్కడ చూస్తాడండి? భార్యాభర్తలు ఏకాంతంలో ఉంటే భర్త ఎక్కడ చూస్తాడు? దిక్కుడు చూస్తాడా? అమ్మనే చూస్తున్నాడు, అమ్మ చేసిన పని చూచాడు. ఓహో, రక్షించారా, బతుకుపో. అంత పెద్ద అపచారం చేసిన కాకాసురుణ్ణి క్షమాపణ వేడకుండానే రక్షింపచేసింది తల్లి. ఇంత పెద్ద రాక్షస స్త్రీలు ఇంతగా దూషించిన, క్షమించవని అడగకున్న వారిని దగ్గర ఉండి రక్షించింది తల్లి. మరి రామన్న ఏం చేశాడు? విభీషణుడు వచ్చి శరణు వేడితే కాపాడాడు, సుగ్రీవుడు వచ్చి సఖ్యం అడిగితే ఇచ్చాడు. అందరూ వెళ్ళి వెళ్ళి స్వామి నీవే దిక్కు అంటే రక్షించినవాడు రాముడు, అడగకున్న తల్లి హృదయంతో అందరినీ క్షమించి రక్షింపజేసింది తల్లి. ఎవరండి గొప్ప? లఘుతర రామస్య గోష్ఠీకృత, రాముని సభ కంటే మా సీతమ్మ సభే చాలా గొప్పదిగా ఉంది. కాకం తంచ విభీషణం శరణమితి ఉక్తిక్షమౌ రక్షత. విభీషణుడు శరణంటే రక్షించాడు, కాకి శరణనకున్న తల్లి రక్షింపజేసింది. సానస్సాంద్రం తల్లి, అలాంటి దివ్యమైన దయ మమ్మూలందరినీ కాపాడాలి. సీతమ్మ దివ్యమైనటువంటి దయ మనందరినీ కాపాడాలి. సీతమ్మ అంటే సీతమ్మే కాదు, మహాలక్ష్మి దయ మనందరినీ కాపాడాలి. శ్రీమన్నారాయణతో కలిసి ఉన్న మహాలక్ష్మి దయ మనందరినీ కాపాడాలి అనే వాక్యంతో ఈ పంచాన్నిక ప్రక్రియను ముగించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః.